ಸಾಯಿರಾಮ್.
ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್, ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಓಂ ನಮೋ ಭಗವತೆ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ಶ್ರೀರಮಣಾಯ. ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ಶಿವಾಯ ನಮಃ, ಶಿವಾಯ ನಮಃ, ಓಂ ನಮ ಶಿವಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ರುದ್ರಾಯ. ಓಂ ನಾಂ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಾಯ. ಓಂ ನಾಂ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಾಯ. ಓಂ ನಾಂ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಾಯ ನಮಃ. ಓಂ ಗಜಲಕ್ಷ್ಮೀ ದೇವ್ಯೈ ನಮಃ. ಓಂ ಗಜಲಕ್ಷ್ಮೀ ದೇವ್ಯೈ ನಮಃ. ಓಂ ವರಲಕ್ಷ್ಮೀ ದೇವ್ಯೈ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್, ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್, ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್, ಓಂ ಶ್ರೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ నారాయణ. సంవత్సరానికి ఒకసారి ఈ మలికీపురంలో ఉన్నటువంటి ఈ సాయిబాబా కమిటీ వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని సంవత్సరానికి ఒక రోజు మలికీపురం రావటం, మనం ఈ ప్రవచనం ఏర్పాటు చేసుకోవటం, వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని మలికీపురంలో ఈ జ్ఞాన యజ్ఞాన్ని జరుపుకుంటున్నాం. సంవత్సరానికి ఒక్క దినము మాత్రమే. మీరు ఎవరు చెప్పినా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సబ్జెక్టు మీకు బాగా అర్థం కాకపోతే ఎన్ని వందల జన్మలు ఎత్తినా జ్ఞానం రాదు, జ్ఞానం రాకపోతే సుఖం రాదు. అంటే మన ఉపనిషత్తుల్లో ఏమని చెప్పినాయంటే, సుఖం మన హృదయంలో ఉన్న ఆత్మలో తప్పించి లోకంలో ఎక్కడా లేదు. చైతన్యంలో తప్పించి, బ్రహ్మంలో తప్పించి, ఆత్మలో తప్పించి సుఖం సృష్టిలో ఎక్కడా లేదు. ఈ లోకంలో కనుక ఇతర లోకాల్లో కూడా లేదు. సుఖం ఎక్కడా లేదు. ఒక హృదయంలో ఉన్నటువంటి ఆ నారాయణ స్వరూపం, విష్ణు స్వరూపం, ఆ చైతన్యంలో మాత్రమే ఆత్మలోనే సుఖం ఉంది. ఆత్మలో తప్పించి ఎక్కడ ఏ లోకంలోనే సుఖం లేదు. ఇది ముందు ఫండమెంటల్గా మనకు అర్థం చేసుకోవాలి. మన కూడికలు తీసివేతలు రాకుండా ఆల్జబ్రా లెక్కలు ఎక్కడ చేయగలం? ఫండమెంటల్గా మనకి ఇది అర్థం అవ్వాలి. అసలు లెక్కలు ఫండమెంటల్గా మనం ఏం తెలియకుండా సాపేక్షిక సిద్ధాంతం మనకు ఎక్కడ అర్థం అవుతుంది? అసలు సుఖం ఎక్కడ ఉంది, మనం ఎక్కడ వెతికించినాం, ఆ తేడా తెలియాలి. సుఖమేమో హృదయంలో ఉంది, వెతకటం బాగుండా వెతకదు. అయితే కోటి జన్మడి ఇచ్చినా మనకు సుఖం దొరకదు. పరిపూర్ణమైన సుఖం వస్తేనే కానీ స్వతంత్రమైన సుఖం, స్వచ్ఛమైన సుఖం, నిర్మలమైన సుఖం, పవిత్రమైనటువంటి సుఖం. అది ఆత్మసుఖం స్వచ్ఛంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. ఎంతసేపు ఆ సుఖం అనిపిస్తున్నా ఏ క్షణానికి ఆ క్షణం ఏంటి ఇప్పుడే కొత్తగా అనిపిస్తున్నావు ఈ సుఖం అనిపిస్తుంది. అట్టిదే సార్, ఆ సుఖం పొందే వరకు మనకు పునర్జన్మలు వస్తాయి. ఆ నూటికి నూరిపాళ్ళు సుఖాన్ని మనం పొందే వరకు, ఉదయగతమైన స్వతంత్రమైన సుఖం, స్వచ్ఛమైన సుఖం, ఆ నిర్మలమైన సుఖం మనం పొందే వరకు ఎవరికి పునర్జన్మ రావు. పునర్జన్మలు వచ్చి చేరితే ప్రకృతి ఎవరిని విడిచిపెట్టదు. ఇందులో రాజీ పడే అవకాశం లేదు. మనిషి చచ్చిపోవాలంటే పుట్టాలి. పుట్టకుండా రావాలో చచ్చిపోరు. ఒక మనిషి చచ్చిపోవాలనుకున్నాడు పుట్టాలి. పుట్టకుండా ఎవరు చచ్చిపోతారు? ఇప్పుడు మనం అందరం పుట్టేక కూడా చచ్చిపోతాం. పుట్టకుండా ఎవరో చచ్చిపోరు. మనిషి చచ్చిపోవాలంటే పుట్టాలి. నీకు అందరికీ పుట్టాలన్నాను కూడా చచ్చిపోవాలి. పుట్టకుండా ఎవడో చచ్చిపోరు, చచ్చిపోకుండా ఎవడో పుట్టరు. మీరు పుట్టకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా చూశారు మీరు? అలాగే పుట్టకుండా ఎవరైతే ఎవరో చచ్చిపోరు, చనిపోకుండా ఎవడో పుట్టరు. ఇది దేహానికి సంబంధించిన విషయం. ఇప్పుడు మనకి భగవద్గీతలో భగవంతుడికి చెప్పిందంటే శౌచం ముఖ్యం. శౌచం అంటే శుచి. బుద్ధి శుచిగా ఉండాలి, శరీరం శుచిగా ఉండాలి, మాట శుచిగా ఉండాలి. శౌచం అంటే శుచిగా ఉండాలి. రోజు స్నానం చేస్తున్నాం, సబ్బులు పెట్టి, సున్నిపిండి పెట్టి, వెన్నపూస రాసుకుని ఏదో శరీరాన్ని శుభ్రంగా, సబ్బులు ఖర్చు అవుతున్నాడు, శరీరం శుచిగా ఉండాలి అని రోజు స్నానం చేస్తున్నాం. స్నానం ఎందుకంటే శరీరం శుచిగా ఉంటాం. కృష్ణుడి గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, బయట శుచి మంచిదే, లోపల కూడా శుచిగా ఉండాలి. బయట శుచిగా ఉండాలి, లోపల కూడా శుచిగా ఉండాలి. లోపల బయట శుచి శరీరానికి సంబంధించింది, లోపల శుచి బుద్ధికి సంబంధించి. బుద్ధి కూడా శుచిగా ఉండాలి. మరి బుద్ధికి సబ్బు పెట్టి రాస్తామా? బుద్ధికి సునిపిండి పెట్టి రాస్తామా? సునిపిండి ఎట్లు పెట్టి రాస్తే బుద్ధి శుచి అవ్వదు. ఆ బుద్ధి శుచి అవ్వాలంటే జపధ్యానం, జపం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. ఏదో మీకు ఇష్టమైన దేవుడి పేరు తీసుకుని జపం చేసుకోవాలి. ఏదో మీకు భగవంతుడు ఏ రూపం ఇష్టమైతే, అనేక రూపాలు ఉన్నాయి, అనేక నామాలు ఉన్నాయి, మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవాలి. మీకు ఇష్టమైన పేరుని స్మరించుకోండి. భగవంతుడి పేర్లన్నీ మంత్రాలు. మీకు ఇష్టమైనటువంటి పేరు తీసుకుని జపం చేసుకోండి, రూపాన్ని ధ్యానం చేసుకోండి. భగవంతుడి యొక్క హృదయం చాలా విశాలమైనది. గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, ఎవరు ఏ రూపాన్ని ధ్యానం చేసుకుని ఏ నామాన్ని స్మరించుకుని అందరూ నా దగ్గరికి వచ్చి చేరుకుంటారు. కృష్ణుని ఎవరిని బలవంతం పెట్టలేదు కృష్ణుడు, అర్జును కూడా బలవంతం పెట్టలేదు. ఇదిగో నీకు ఉన్న విషయం సబ్జెక్ట్ చెప్తాను, తర్వాత నువ్వు ఆలోచించుకుని చేసుకోవాలి. భగవద్గీత చెప్పి నేను సబ్జెక్ట్ చెప్తున్నాను నీకు, నువ్వు ఆలోచించుకుని చేసుకో. జపజ్ఞానము లేకుండా వివేకం పెరగదు, తెలివితేటలు పెరగదు. జపం చేసుకోవటంలో, ధ్యానం చేసుకోవటం వల్ల వివేకం పెరుగుతుంది. ఇదిగో ఇది మంచి, ఇది చెడ్డ, ఇది మనకు సుఖాన్ని తీసుకొస్తుంది, ఇది దుఃఖాన్ని తీసుకొస్తుంది, ఇది శాంతిని తీసుకొస్తుంది, ఇది అశాంతిని తీసుకొస్తుంది అని బుద్ధి ఏం చేస్తుందంటే విడదీసి మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఎప్పుడు ఎవడ బుద్ధులైతే శుచిందో వాడికి మటుకే దారి కనిపిస్తుంది, మార్గం కనిపిస్తుంది. అంటే బయట శుచి ఎంత ముఖ్యమో లోపల శుచి కూడా ముఖ్యం. లోపల శుచి భగవంతుడు లోపల వివేకం పెంచుకోవాలి. లోపల మనం ఏం చేయాలంటే భక్తి పేరు చెప్పి ముద్దబ్బాయిల కింద ఉండకూడదు, భక్తి పేరు చెప్పి ముద్దబ్బాయిల కింద ఉండకూడదు. వివేకం పెంచుకోవాలి, బుద్ధి సూక్ష్మత పెంచుకోవాలి, తెలివితేటలు పెంచుకోవాలి. ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ఎప్పుడు ఉండేది, మధ్యలో ఇది కనిపిస్తుంది, ఎప్పటికప్పుడు పోయేది అన్నటువంటి తేడా తెలుసుకోవాలి. అహంకారం అహంకారం అంటే అర్థమేంటి? అహంకారం అంటే అలా కోపం కాదు, అహంకరణం. అహంకరణం అంటే మనం ఈ దేహానికి సంబంధించిన గుణాలని, ఈ దేహానికి సంబంధించిన విషయాలని, మనసుకు సంబంధించిన గుణాలని మన మీద ఆలోచించుకుంటాం. మనం ఎలాగున్నాం, చావు లేని వస్తువుగా ఉన్నాం. చావు ఎలా ఉంటుందో, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియని వస్తువుగా ఉన్నాం మనం. ఆ వస్తువు మీద ఏం చేస్తున్నాం, ఈ దేహానికి సంబంధించిన విషయాలు, మనసుకు సంబంధించిన క్షోభ, మనసుకు సంబంధించిన గుణాలు ఆ లోపల మన స్వరూపం మీద ఆరోపించుకుంటున్నాం. అలా ఆరోపించుకునే బుద్ధిని అహంకారం అని పిలుస్తారు. అంటే మనం కాని విషయాన్ని మనం ఏదిగా ఉన్నామో దాని మీద ఆరోపించుకుంటున్నాం, అది అహంకారం. ఉదాహరణకి మన శరీరం చనిపోతుంది, చనిపోయినప్పుడు ఏమనుకుంటున్నావు? నేను చనిపోతున్నాను అనుకుంటావు. నువ్వు చనిపోవు, నువ్వు ఎవరిగా ఉన్నావు? ఆత్మగా ఉన్నావు, ఆత్మకు చావు లేదు. మరి నేను చనిపోతున్నాను ఏమనుకుంటున్నావు? ఆత్మనేమో దేహం అనుకుంటున్నావు, ఆత్మని మనస్సు అనుకుంటున్నావు, ఆత్మని ఇంద్రియాలు అనుకుంటున్నావు, ఆత్మని రోగం అనుకుంటున్నావు. ఆ ఆత్మలో లేని తీసుకెళ్లి ఆత్మని ఆరోపిస్తున్నావు, ఇదే అహంకారము అంటే. ఇలాగా అర్థం చేస్తుంది. బయట దుష్ట చికిత్సలు ఉన్నారు, లోపల దుష్ట క్రియలు ఉన్నారు. భారతంలో 100,000 శ్లోకాల భారతం, 100,000 శ్లోకాల భారతం. అందులో దుర్యోధనుని, దుష్యాసనుణ్ణి, కర్ణుణ్ణి, తర్వాత శకుని, వీళ్ళందరినీ దుష్ట చేసి అంటే చెడ్డ ఆలోచనలు వాళ్ళ దగ్గరికి వెళ్తే చెడ్డ ఆలోచనలు చెప్తారు. మనకు కొంతమంది స్నేహాలు చేస్తే వాళ్ళు మంచి ఆలోచనలు ఏం చెప్పరు, మనకు చెడ్డ ఆలోచనలే చెప్తారు. ఈ చెడ్డ ఆలోచన దగ్గర కావాలంటే వాళ్ళ నలుగురి దగ్గరికి వెళ్తే చెడ్డ ఎలా చేయాలో చెప్తారు. వాళ్ళు దుష్ట చతుష్టయమంటారు. దుర్యోధనుడు ఒకడు, తర్వాత కర్ణుడు ఒకడు, దుశ్యాసనుడు ఒకడు, శకుని ఒకడు. ఈ కర్ణుడు దుర్యోధనుడి స్నేహం బట్టి ఆడిపాడైపోయాడు. గీతలు అంటాడు, అది బయట ఉన్న దుష్టత చేస్తాడు. లోపల మన అందరి మనస్సులో కూడా 3 దుష్టులు ఉన్నారని చెప్పాడు గీత. మన వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళ వల్ల నీకు పెద్ద ప్రమాదం ఏమీ లేదు, వాళ్ళ దగ్గర సలహాలు పుచ్చుకుంటేనే నీ కొంత ఇచ్చేస్తారని. ఈ 3 లోపల ఉన్నారు వీళ్ళు, వీళ్ళు దుష్ట త్రయము, వాళ్ళు దుష్ట చతుష్టయం, వీళ్ళు దుష్ట త్రయం. వీళ్ళు 3 ఎవళ్ళంటే దుష్ట త్రయం. ఇది గీతలో 16 అధ్యాయంలో చెప్తాడు. 1 కోరిక, 2 కోపం, 3 లోభిత్తం. ఈ దుష్ట త్రయం, 1 కోరిక, 2 కోపం, 3 లోభిత్తం. ఈ 3 దుష్ట త్రయం అంటారు. ఆ బయట వాళ్ళు దుష్ట చతుష్టయం, ఈ లోపల వాళ్ళు దుష్ట త్రయం. ఈ దుష్టత్రయం చేసేది ఏంటంటే మనకు తెలివితేటలు కలగనివ్వరు, మనం బాగుపడినవరు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు బాగుపడరు, ఇతరులు బాగుపడినవరు. వాళ్ళు సుఖంగా ఉండరు, ఇతరులు సుఖంగా ఉండనివ్వరు. వాళ్ళు శాంతిగా ఉండరు, ఇతరులు శాంతిగా ఉండరు. ఈ 3 దుష్టులు ఉంటే వాళ్ళు సుఖపడరు, ఇతరులు సుఖపడినవరు. వాళ్ళు సాధన చేసుకోరు, ఇతరులను సాధన చేయడం. వీళ్ళు 3 ఎవరు, 1 కోరిక, 2 కోపం, 3 లోభిత్వం. వీళ్ళు 3 ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు సబ్జెక్ట్ బాగా క్లోజ్గా రండి, అర్థం చేసుకోరండి. ఈ జ్ఞాన యజ్ఞాలు మీకు ఎంతో కొంత సుఖం అమృతం కోసం ఈ జ్ఞాన యజ్ఞాలు చేస్తాం, కానీ ఇందులో పేరు కోసం కానీ, ప్రతిష్ట కోసం కానీ, గౌరవాల కోసం కానీ, ఊరేగింపుల కోసం కానీ ఏం పని లేదు, మాకు అవసరం కాదు. ఎవడైతే గౌరవం కోసం పాకులాడుతున్నాడో, ఎవడైతే ప్రతిష్ట కోసం పాకులాడుతున్నాడో వాడికి ఆత్మజ్ఞానం కోటి జన్మలు ఇచ్చితే రాదు. వాడు ఒక మనిషి గౌరవం కోసం పాకులాడుతున్నాడు అనుకోండి, ప్రతిష్ట కోసం పాకులాడుతున్నాడు అనుకోండి, లేకపోతే సమాజంలో మన స్థాయి పెంచుకోవాలని అనుకుంటున్నాడు అనుకోండి, వాడికి కోటి జన్మలు ఇచ్చితే ఆత్మజ్ఞానం సాధన చేసినా రాదు. వాడు జబ్బు ఒకటి మందు ఒకటి అయితే జబ్బు ఎలా తగ్గుతుంది? సాధన చేసినా రాదు. అసలు వివేకం పెంచుకోవాలి మనం. అవేకం పెంచుకోవడానికి ఇప్పుడు ఉదాహరణ ఇచ్చే, ఉదాహరణకి ఇది దేహము, ఇది మనస్సు అని మనకు తెలుస్తాను, తెలుస్తుంది కదా, ఇది దేహము, ఇది మనస్సు, ఇక మంచి ఆలోచనలు వస్తున్నాయి లేదా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అని ఏదో తెలుస్తుంది మనకి. ఈ దేహానికి మనస్సు మన తేడా తెలుస్తుంది అంతకుంట. అలాగే మీకు ఎప్పుడు మీరు అభివృద్ధిలోకి వస్తారంటే ఆధ్యాత్మికంగా ఇది దేహము ఇది మనస్సు అని మీకు ఎలా తెలుస్తుందో, ఇది మనస్సు ఇది ఆత్మ అని తేడా తెలుస్తుంది. మీరు తెలుస్తుంది కదా మీకు అందరికీ, ఇది దేహము ఇది మనస్సు ఇది తేడా తెలుస్తుంది కదా మీకు. అలాగే ఇది మనస్సు ఇది ఆత్మ ఇది తేడా తెలియాలి. ఆ తేడా తెలిసిందే మీకు మా దారి ఇచ్చేసి. అంటే ఈ తేడా ఎలా అంటే దుఃఖం ఎక్కడుందంటే మనస్సులో ఉంది. శరీరంలో దుఃఖం లేదు, ఆత్మలో దుఃఖం లేదు. శరీరంలో దుఃఖం లేదు, ఆత్మలో దుఃఖం లేదు. ఇప్పుడు మీరు ఏదో అనుభవిస్తున్నామండి, దుఃఖం అనుభవిస్తున్నామండి, కష్టం అనుభవిస్తున్నామండి, ప్రారంభం అనుభవిస్తున్నామని అంటారు చాలా మంది. ఈ అనుభవించేది ఎవరు? మీ మనస్సు అనుభవిస్తుంది, కానీ ఆత్మ ఏం అనుభవించదు. ఆత్మకు పుట్టుక లేదు, పుట్టుక లేని దానికి ప్రారంభం ఎలా ఉంటుంది? ఇది మనస్సు ఇది ఆత్మని తెలిస్తే మనస్సులో దుఃఖం ఉంది, ఆత్మలో సుఖం ఉంది. మీరు విడగొట్టేసుకున్నారనుకోండి ఇది మనస్సు ఇది ఆత్మని, విడగొట్టేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మనస్సులోని దుఃఖం వెళ్ళి ఆత్మలో కలవదు. మీరు మనస్సును తీసుకెళ్లి ఆత్మ మీద ఆరోపించరు. అప్పుడు ఆత్మలో ఉన్న సుఖం మీకు తెలుస్తూ ఉంటుంది, మనస్సులో ఉన్న దుఃఖం అడిగిపోతాం. మేము అనుభవిస్తున్నాం అనేది మనస్సే కానీ ఆత్మ కాదు. ఆత్మే మనస్సు, దుఃఖం మనస్సులో ఉంటుంది కానీ దుఃఖం మనస్సులో ఉంటుంది, సుఖం ఆత్మలో ఉంటుంది. ఆత్మ మీకు అనుభవంలోకి వచ్చినంటే మీకు సుఖం వచ్చేస్తుంది. అది పూర్ణ సుఖం, ఆభవ సుఖం, చిత్తు సుఖం. ఆ సుఖం ఒకటే, స్వతంత్రమైన సుఖం, నిర్మలమైన సుఖం, స్వచ్ఛమైన సుఖం. ఆ సుఖం పొందే వరకు మీరు మరి 99 పాడు కాదు, 100 పాడు ఆ సుఖం మీరు పొందే వరకు మనకు పునర్జన్మలు వస్తూ ఉంటాయి. ఏం చోట వస్తాయి? సుఖం కోసం బజార్లో వెతుక్కుంటూ ఉంటాం. బజార్లో వెతుక్కోవాలంటే దేహం రావాలి. అంచేది మనం ఏమి చేయాలంటే ఈ ఆత్మజ్ఞానం ఇప్పుడు అసలు గమ్యం మనం మర్చిపోకూడదు. గమ్యం అయితే ఏంటి? మనం పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, లేదా యాత్రలు కడుతున్నాం, వ్రతాలు చేస్తున్నాం, ఏమి చేసుకుంటున్నాం, ఏదేదో పత్రిక చేస్తున్నాం, మన పత్రం, వీటిలన్నిటికీ ప్రయోజనం ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, వీటిలన్నిటి ప్రయోజనం ఏంటంటే ఆత్మజ్ఞానం సముపార్జన. ఆత్మజ్ఞానం సముప ఆత్మజ్ఞానం రాదనుకోండి మనకు ఆత్మ తెలియబడదు. ఆత్మ తెలియబడదు అనుకోండి ఆత్మసుఖం తెలియదు. ఆత్మసుఖం మనకు అందుబాటులోకి రాదనుకోండి పునర్జన్మలు తప్ప. చచ్చిపోవాలంటే పుట్టాలి, మళ్ళీ పుట్టాలంటే చచ్చిపోవాలని, ఈ తప్పు ఆత్మసుఖం తెలిసే వరకు ఈ తప్పు. అయితే ఆ వివేకం రావాలి. ఈ దేహము ఇది మనస్సు అని మనం తెలుస్తాం కదా, అలాగే ఇది మనస్సు ఇది ఆత్మ అని భేదం తెలుస్తూ ఉండాలి మీకు. భేదం తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ మనస్సుకి వేగం తగ్గిపోతుంది, ఈ మనస్సు యొక్క వేగం తగ్గిపోతుంది. మనస్సుకి వేగం తగ్గాలంటే చేసే స్నేహాలు జాగ్రత్తగా ఉండాలి, తినే భోజనం జాగ్రత్తగా ఉండాలి. లఘు భోజనం ఉపనిషత్తులు ఏమని చెప్పారంటే లఘు భోజనం తీసుకుండాలి. మీరు భోజనం తగు మాత్రంగా తీసుకోవాలి, అదైనా ఆ తగు మాత్రంగా భోజనం కూడా సాత్వికంగా ఉండాలి. భోజనం సాత్వికంగా ఉండాలి, తగు మాత్రంగా ఉండాలి, లఘు భోజనం తీసుకోవాలి. లఘు భోజనం తీసుకుంటే మీకు తెలివితేటలు పెరుగుతాయి, వివేకం పెరుగుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, వివేకం పెరుగుతుంది. తర్వాత మనం తినే అన్నాన్ని బట్టి మలం తయారవుతుంది. మీరు తినే ఆహారం మంచిది అనుకోండి, శుభ్రమైంది అనుకోండి, మీరు విసర్జించే మలానికి కూడా సువాసన వస్తుంది, దుర్వాసన కాదు. ఆహారంలో అంత గొప్పతనం, మీరు మలాన్ని విడిచిపెడతారు కదా, ఆ మలం కూడా సువాసనగా ఉంటుంది. మనం తినే ఆహారం మంచిది, ఏంటంటే మనం తినే ఆహారం బట్టే మలం తయారవుతాం. తర్వాత మనకి మనం తినే ఆహారం కూడా సరిపడి తింటే, ఎక్కువ కాకుండా తగు మాత్రంగా కనుక తింటే మన మెదడుకెళ్ళి రక్త సప్లై బాగుంటుంది, బ్లడ్ బాగా సప్లై అవుతూ ఉంటుంది, మీకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, వివేకం పెరుగుతుంది. మీకు ఏది మంచిదో మీకు తెలుస్తూ ఉంటుంది, మీకు మీ మంచిదో మీకు తెలుస్తూ ఉంటుంది. అందుచేత మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు సుఖం అనేది బజార్లో ఎక్కడ లేదు. ఇప్పుడు మన అన్నం తింటున్నాం జీవించటానికి, మన అన్నం తింటున్నాం అంటే ఎంతో కొంత పని చేసుకోబోతేనే కానీ పొట్టడదు, ఎంతో కొంత పని చేసుకుంటేనే కానీ పొట్టడదు. అలాగే తిండికాడ జాగ్రత్తగా ఉంటేనే కానీ మనకు ఆరోగ్యం బాగుండదు. అలాగే ఎంతో కొంత సాధన చేయకపోతే సిద్ధి కాదు. ఎంతో కొంత సాధన చేయమనుకోండి ఆత్మజ్ఞానం కలగదు. మనం ఎందుకు పని చేసుకుంటున్నాం? పొట్ట కోసం పని చేసుకోవాలి. ఏదైనా పని చేసుకోవాలి అయితే పొట్టడము. ఇంకోటి ఎప్పుడు కూడా మన పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడకండి. ఇతరుల మీద ఆధారపడితే మనుషుల ప్రేమ నిజం కాదు, దేవుడి ప్రేమ ఒకటే నిజం. మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. మనుషుల ప్రేమ అసలు నిజం కాదు, భగవంతుడి ప్రేమ ఒకటే నిజం. తర్వాత ఎప్పుడు కూడా మనుషులు ఎవరైనా మనల్ని ప్రేమించు, మనం ఇతరులను ప్రేమిస్తూ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమల మీద ఒకటి జ్ఞాపకించుకోండి. మీరు ఎక్కడ అనొద్దు, ఈ ప్రేమల మీద ఎప్పుడు ఆధారపడకండి. మీరు మనుషుల ప్రేమ మీద మీరు ఆధారపడతారో భవిష్యత్తులో మీకు మిగిలేది దుఃఖం, అశాంతి, నరకం. ఏంటంటే సర్వసాధారణంగా మనిషి అహంకారం లేకుండా ఉండడు. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. వాళ్ళకి అహంకారం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రేమిస్తారు, మీరు అహంకారం లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. ఎవరి మనిషి అహంకారమే ఆధారపడి మనం ఎంతకాలం బతుకుతాం? రోజుకో రకంగా ఉండి మనుషులతో అయినా మన సుఖం కోసం ఎవరి వాళ్ళ అహంకారమే ఆధారపడటమేంటి? అసలు మన సంతోషానికి కానీ, మన శాంతి కోసం కానీ మన ఇతరుల మీద ఆధారపడితే మనకు లోపల శోకం లేదు అన్నారు. ఇగో అనుకుంటాను నేను ఎమ్మెల్యేని అయిపోవాలి, మంత్రిని అయిపోవాలి, ముఖ్యమంత్రిని అయిపోవాలి అనుకుంటూ ఉంటాను అనుకోని మాటలు. మామూలు ప్రారంభాన్ని బట్టి ఆ పదవి వస్తే వేరే విషయం. లేకపోతే నేను నాకు 100 కోట్లు సంపాదన చేసుకోవాలని ఏదో ఇలా అనుకుంటా ఉంటా అనుకోండి, అది నా లోపల ఉన్న బలహీనత గుర్తు చేతకానుకని అనుకుంటాను. ఈ ప్రారంభాన్ని బట్టి మీరు ధనవంతులు అవ్వచ్చు లేదా పదవులు రావచ్చు, అది వేరే విషయం. నేను కోరికను ఇలాగ అయిపోవాలి, అలాగ అయిపోవాలి, నా గౌరవం పెరిగిపోవాలి, ప్రతిష్ట పెరిగిపోవాలి. ప్రతిష్ట కోసం పాకులు అడివాడు తినండి, గౌరవాలకు కోసం పాకులు అడివాడు కదా ఆత్మజ్ఞానం. భగవంతుడు అంట అమ్మా ఇక్కడ. తర్వాత మన కోరికను మనం కోరి తెచ్చిపెట్టుకునేది ప్రతిదీ మనకు దుఃఖ కారణం అవుతుంది. మామూలుగా ప్రారంభాన్ని బట్టి వస్తే మన కోరికతో సంబంధం లేకుండా వస్తే అది మనకు దుఃఖ కారణం అవదు. మనం కోరి తెచ్చిపెట్టుకుంటే మనకి అది దుఃఖ కారణం అవుతుంది. తర్వాత మీరు మనుషులు మనుషులు మీరు ఇతరులను ప్రేమించవచ్చు, ఇతరులు మిమ్మల్ని ప్రేమించవచ్చు, కానీ వాటి మీద పైకి ఉరికేది డ్రామా కింద ఉన్న లోపల ఆధారపడకండి. ఏదో నాటకం కోసం ఏదో చెయ్యాలి కదా, జీవితంలో నాటకం. ఇప్పుడు మనం కృష్ణ దేవరాయలు వ్యవసాయం వేసామనుకోండి నాటకంలో, మనం కృష్ణ దేవరాయలు కాదు, అవి వేసినప్పుడు గంట సేపు నటిస్తాం, బయట మామూలు ఆ బట్టలు తీసేశాక శుభమ్మ శుభమ్మ. నీకు అర్థమవుతుందా? అలాగే ఇతరులు మిమ్మల్ని ప్రేమిస్తే ప్రేమించలేము. మీరు ఇతరులను ప్రేమిస్తాంటే ప్రేమించు, నాకి ఆధారపడదు. ఆధారపడితే చివరికి మీకు అశాంతి. మీరు బాగున్నారా మీరు బాగున్నారా అనుకోవచ్చు, కానీ ఈ మాటల మీద ఆధారపడక. మానవుడు ఎప్పుడు కూడా మనుషులు భగవంతుడి మీద ఆధారపడాలి, భగవంతుడి ప్రేమ మీద ఆధారపడాలి, భగవంతుడు మనకి ఇచ్చే జ్ఞానం మీద ఆధారపడాలి. కానీ మనుషుల మీద ఆధారపడితే చివరికి మిగిలేది సొన్న, చివరికి మిగిలేది దుఃఖం అయిపోయింది. తర్వాత ఇంకోటి మనం ఎవరన్నా ఎక్కువ ప్రేమిస్తాం అనుకోండి, అనుకోండి మాట వేసి వాళ్ళు మనం తిరిగి ప్రేమించడం మానేస్తారనుకోండి, ఈ శుభ్రంగా ఎలా తయారవుతుందంటే ఈ బరువు మై మొయ్యడం, ఈ దుఃఖం మొయ్యడం, ఈ అశాంతి మొయ్యడం, ఉన్న మనం కష్టపడి సంపాదించుకున్న జ్ఞానం ఉంటే పోతుంది చివరు. ఇప్పుడు మీ అత్తగారిని మీరు బాగా ప్రేమిస్తారనుకోండి అనుకోండి, ఆవిడ మిమ్మల్ని ప్రేమిస్తున్నా అనుకోండి, ఎప్పుడో ఏదో క్షణాన్ని ఏదో ముహూర్తం చూసుకుని ఆవిడ మిమ్మల్ని ప్రేమించడం మానేస్తున్నా అనుకోండి, అప్పుడు మీకేమొస్తుంది? దుఃఖం వచ్చేస్తుంది. అంచేత మీరు ప్రేమించాలి అంటే మీ అత్తగారు మిమ్మల్ని ప్రేమిస్తేనే ప్రేమించడం. మీరు లోపల మీ హృదయాంతరాలలో మీ ఆ ప్రేమ మీద మీరు ఆధారపడవద్దు, మీరు ఆధారపడండి, నటించండి కాలక్షేపాలు. నిజంగా ఆధారపడుతున్నారు అనుకోండి, మిగిలిన దుఃఖం ఏమో ఆవిడకి ఎప్పుడు వికారం వస్తుందో చెప్పలే. మరి అది చెప్తాను, మనిషి అయ్యాక ఎంతో కొంత అహంకారం లేకుండా గుణాలు ఉంటాయి, ఈ రజోగుణం తమో గుణం ఇవన్నీ ఉంటాయి. సత్వగుణం మనుషులు ఎంతమంది ఉన్నప్పుడు ఇందులో ఎంతమంది ఉన్నారు, సత్వగుణం మనుషులు ఎంతమంది ఉన్నారు? సత్వగుణం ఉన్నవాళ్ళు మనుషుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఆ సత్వగుణం కనుక మనకు వస్తే ఇంచుమించుగా జ్ఞానం చాలా మటుకు దూరం, జ్ఞానం దగ్గరికి వచ్చేసినట్టు ఆత్మజ్ఞాన సంపాదనకి. ఇంకే సత్వగుణం నాడు డిఫరెంట్గా ఉంటాడు కదా, సత్వగుణం నాడికి క్రూరత్వం ఉండదు. జ్ఞాపకించుకోండి, సత్వగుణం ఉన్నవాడికి మార్గం ఉంటుంది, వాడికి క్రూరత్వం ఉండదు. ఇప్పుడు మీరు ఏదైనా నేను చెప్పింది మీరు వింటున్నారు, మీకు ఏదైనా తెలియక నన్ను అడుగుతారనుకోండి అనుకోండి, నాకు కోపం వచ్చేస్తుంది అనుకోండి, లేకపోతే ఉద్రేకం వచ్చేస్తుంది అనుకోండి, నాకు సత్వగుణం లేదని అర్థం. అంచేది మీరు మీ ఇంట్లో వాళ్ళని మీరు ప్రేమించండి, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు, అలా ప్రేమించుకోండి ఒకళ్ళొకళ్ళు. కానీ అది నిజమైన మట్టిగా అనుకోవద్దు, అది నేను చెప్తాను. நிதவான அனுப்புனாரா இவர்கள் தெரியுது எனக்கு. அதாவது நிதவான மீது அனுப்புனார் நிலபடி டிக்கெட் எடுக்காது. டிவைன் லவ் అంటే తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఈ మన బంధువులు మన స్నేహితులు మన విరోధులు ఎడతాడు మనకు సంబంధం లేదు. మన శరీరం చనిపోయిన తర్వాత కూడా ఈ బంధువుల్ని అంతా ఉరికే మనం ఫోన్ చేసుకుంటాం. ఈ బంధువులు అని స్నేహితులు అని ఏడతాడు మనకు సంబంధం ఉండదు. చనిపోయిన తర్వాత మనకు సంబంధం ఒక చైతన్యంతో ఆత్మతోట ఈశ్వరుడితో అనుబంధం ఉంటుంది. అంటే చనిపోయిన తర్వాత కూడా ఏ ఈశ్వరుతో ఏ బ్రహ్మ పదార్థంతో మనకు అనుబంధం ఉంటుందో దాన్ని వదిలేసి ఇక్కడ తాత్కాలికంగా మెరుపుడు కోసం చూసి ఇక్కడ ఈ బోల్తాలో ఈ మాయలు పడకండి. ఎవరివాడు మిమ్మల్ని మర్యాదగా మాట్లాడండి, మీరు కూడా మర్యాదగా మాట్లాడండి. మీరు బాగున్నారంటే మీరు బాగున్నారని అనుకోండి. మీకు అర్థమవుతుందా? మీరు వాళ్ళకు సహాయం చేయొచ్చు, వాళ్ళు మీకు సహాయం చేయొచ్చు. అవన్నీ మామూలుది, ఈ నటన మామూలే. కానీ ఇదంతా నిజమని అనుకోవద్దు. కానీ నిజంగా నిజం అనుకుంటారనుకోండి, మీకు ఎవరైతే మీకు స్నేహంగా ఉంటున్నారో సడన్ గా విరోధం అవుతారనుకోండి, సడన్ గా మీ సుఖం ఉంటా పోతుంది. ఇలా ఇటువంటి సుఖాల మీద ఎంతకాలం మీరు ఆధారపడి ఉంటారు? ఇటువంటి శాంతి మీద మీరు ఎంతకాలం ఆధారపడి ఉంటారు? ఈరోజు మన అందరికీ ఏంటంటే ఏదో జపం చేస్తున్నాం, గుడిజుట్టుడు చూపిస్తున్నాం, మనకు చేతులు ఉన్నాయి, చేతులతో మంచి పనులు చేయాలి. మనం ఎవరికైనా మంచి పని చేసినంత మాత్రమే పెద్ద ఉద్రయం పడిపోరు. అంటే మనకు బుద్ధికి తెలివితేటలు పెరుగుతాయి, వివేకం పెరిగి కాళ్ళు ఉన్నాయి. ఈ కాళ్ళు కాళ్ళతో నడుస్తారు అందరని. ఈ కాళ్ళతో నడిచి ఏ సినిమాలకు వెళ్ళే బదులు ఏ గుడి చుట్టూరు తిరిగి వచ్చేస్తే మంచిది. కాళ్ళకి తేట ఎక్కువగా ఉందనుకోండి, కాళ్ళకి తేట ఎక్కువగా ఉంటే సినిమాల చుట్టూ తిరిగి వచ్చే బదులు ఏ గుడి చుట్టూరు తిరిగి వచ్చేయండి. సరే చేతులు ఉన్నాయి కదా, ఈ చేతులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి కానీ మీకు చేతనైతే మంచి పనులు చేయండి, మీరు చేయగలిగితే చేయండి. మీకు కాళ్ళు ఉన్నాయి కాబట్టి వెళితే ఏ గుడి చుట్టూరు తిరిగి రండి, కాశీ వెళ్ళిపోయినా గంగానందులో స్నానం చేసిరండి. ఉన్నాయి కాబట్టి కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి లేకపోతే వేయకూడదు. శ్రీరామ పెట్టే భగవంతుడి కాళ్ళు. అలాగే ఆలోచిస్తాం, బుద్ధి ఆలోచిస్తాను కదా, ఆ బుద్ధిని మనం ఈ గాయత్రి గారు ఎవరో గాయత్రి మంత్రం చదివించారు. ఆ గాయత్రి మంత్రం ఏంటంటే బుద్ధికి వివేకం పెంచమని. అంటే బస్సుకి డ్రైవర్ ఎటువంటి వాడు, మన శరీరానికి డ్రైవర్ బుద్ధి. అదే గీతలో చెప్తాడు, శరీరం కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే లోపలన పరమాత్మ గొప్పవాడు. అంటే మనకి తెలివితేటలు పెరుగుతున్నాయి అనే గుర్తు ఏంటంటే మనకి వివేకం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. దాని గుర్తు ఏంటంటే మనకి వివేకం కొరిగి పెరిగి కొద్దిగా ఏం చేస్తుందంటే మనస్సు ఇంద్రియాలతో దేహంతో జతకట్టం తగ్గించేస్తుంది. మన మనస్సుకి అంచేపు మన శరీరం అంటే జత, ఆ దేహాన్ని జత వేసుకు తిరుగుతూ ఉంటుంది. ఈ జత ఇచ్చిపెట్టలేక చచ్చిపోయిన తర్వాత మళ్ళీ దేహం కోసం చూస్తుంది. మనస్సుకి దేహం అంటే ఇష్టం. ఇంకా ఇష్టం అంటే ఈ దేహం నాదని అనుకుంటాను కాదు, దానికి జతల మనసుకి అంటే జతలు అంటే ఇష్టం, అది ఒంటరిగా ఉండలేదు. కొంతమంది చెయ్యి కడుక్కోరు, చెయ్యి కడుక్కున్నాక అన్నం తిన్నాక చెయ్యి కడుక్కుని చెయ్యి ఆరదు ఎక్కడికో చోటు తిరిగి పడిపోతారు కాలక్షేపం. చెయ్యి ఆరినివ్వరా కంచం మధ్యాహ్నం మళ్ళీ ఏటీ టైంలో వచ్చి కడుక్కుంటారు. కొంతమంది అన్నం తినగానే కంచం కడగరు, ఎక్కడో పక్కింటికి వెళ్ళిపోతారు ఏ బాతాకాని కౌర్లకి, మళ్ళీ మధ్యాహ్నం వచ్చే కంచం కడుక్కుంటారు. ఈ బాతాకాని మాటల వల్ల మన మనసు మనకు తెలియదు, మనసు శుభ్రంగా అపవిత్రమైంది. అంటే మనకి వివేకం పెరుగుతుంది, బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది, దేవుడు అనుగ్రహం ఎంతో కొంత మనకి పనిచేస్తుందన్న గుర్తు ఏంటంటే మన మనస్సు బుద్ధితో ఇంద్రియాల చేతి జతకట్టం మానేస్తుంది. లోపల ఆత్మ లోపల చైతన్యం ఉంది కదా, అక్కడ నిర్మలత జరుగుతూ ఉంటుంది. ఆ చైతన్యంతో జతకట్టం ప్రారంభిస్తూ ఉంటుంది మనస్సు, దేహంతో ఇంద్రియాలతో జతకట్టం మానేస్తూ ఉంటుంది. ఎప్పుడు మన బుద్ధికి తెలివితేటలు పెరిగినవి. అయితే మన బుద్ధిని ఏం చేయాలి? ఈ మన బుద్ధికి తెలివితేటలను పెంచడానికి మనస్సుని ఈ దేహాన్ని ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి, దేహాన్ని ఇంద్రియాలని ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ దుష్టత్రయములో కోపం ఉంటుంది. మీరు మిమ్మల్ని ఎవరైనా పరుశువాక్యాలు మాట్లాడినా దగ్గుకుని మీరు పరుశువాక్యాలు మాట్లాడకూడదు. మిమ్మల్ని ఎవరైనా పరుశువాక్యాలు మాట్లాడాలనుకోండి, మీరు మళ్ళీ తిరిగి పరుశువాక్యాలు మాట్లాడితే బుద్ధి ఏమవుతుందంటే బుద్ధి మైలు పడిపోతుంది. ఒక పరుశువా భగవంతుడు అర్జునుడితో కృష్ణుడు ఏమని చెప్పాడంటే నీ అహంకారానికి ఎలా తెలుస్తే అలా చేయకు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు. శాస్త్రం ఈ పని పనికి రాదన్నప్పుడు వదిలేదు, ఈ పని చెయ్యొచ్చునని చెప్పినప్పుడు చెయ్యి. ఇది విధి, ఇది నిషేధం, ఇది తగదు, ఇది తగును, అని ఆ శాస్త్రం చెబుతాను. నీకు భగవద్గీతలో చెప్తాండి, దాన్ని బట్టి నువ్వు జీవిస్తే నువ్వు ఆత్మజ్ఞానం కోసం దగ్గరికి నువ్వు వెళ్తుంది కదా, అదే నిన్ను వచ్చి వరిస్తుంది అర్జున అంటాడు భగవాన్. జ్ఞానం కోసం నువ్వు పరిగెట్టం కాదు, జ్ఞానం వచ్చి నిన్ను వరిస్తుంది. అది వివేకాన్ని పెంచుకుంటూ రావాలి. ఆ లోపల శుచి పెరుగుతాంటే బయట శుచి లోపల శుచి, ఆ లోపల శుచి పెరుగుతాంటే మనకు వివేకం పెరుగుతుంది, విచక్షణ పెరుగుతుంది. ఈ శరీరానికి సంబంధించిన చావులు ఏ నిజం కాదు, శరీరం చనిపోతుంది ఏమి నిజం కాదు. తర్వాత ఇంకోటి, మనందరం పవిత్రులవ్వాలి. మనందరం నీకు ఎవరికైనా డబ్బు సంపాదించాలనుకోండి, డబ్బు సంపాదించాలంటే ఊరికి వస్తుంది, ఎంతోకొంత కష్టపడాలి. వ్యవసాయం చేసుకోవటం, వ్యాపారం చేసుకోవటం, ఎంతో కొంత ఏదో ఒకటి మీరు చేసుకుని కృషి చేసుకుని ఉద్యోగం ఏదో చేసుకుంటుంటే ఎంత అసలు ఏమి లేకుండా మీకేమి రాదు కదా. అలాగే పవిత్ర, మనం పవిత్రం అయిపోవాలి, మనం బాగుపడిపోవాలి, మనం పవిత్రం అయిపోవాలి, మనకు జ్ఞానం వచ్చారనుకుంటూ వచ్చింది మనసు లోపల వెళ్ళాలి. మనసుకి లోపల అంటే ఎక్కడైతే మనసు ఎక్కడి నుంచి అయితే వస్తుందో హృదయంలోంచి. భగవంతుడు చెప్పాడు, అందరి హృదయాల్లో నేను ఉన్నానని చెప్పాడు కదా. భగవంతుడు ఏ హృదయంలో అయితే ఉన్నాడో అటువైపుకి మనస్సు యొక్క చూపటి మళ్లింపబడాలి. ఎటువైపు? భగవంతుడి వైపుకు. అది భగవన్ మన నిప్పు దగ్గరికి వెళ్ళి నిప్పు పవిత్రం చేస్తుంది. వసుదేవుడు వేరు, వాసుదేవుడు వేరు. వాసుదేవుడు తండ్రి వసుదేవుడు. వసుదేవుడు అంటే కృష్ణుడు కాదు, వాసుదేవుడు అంటే కృష్ణుడు. వాసుదేవుడి తండ్రి పేరే వసుదేవుడు. వసుదేవుడు వేరు, వాసుదేవుడు వేరు. వసుదేవుడికి మంచికి గుర్తు, వాసుదేవుడి జ్ఞానానికి గుర్తు, వసుదేవుడు మంచితనానికి గుర్తు అంటారు శాస్త్రం. వసుదేవుడు వేరు, వాసుదేవుడు వేరు. వాసుదేవుడి జ్ఞానానికి గుర్తు, ఆత్మ యొక్క వైభవానికి గుర్తు, శక్తికి గుర్తు, జ్ఞానానికి గుర్తు, సృష్టి యొక్క వాడి జ్ఞానదాత, వాడి కాంతి దాత, వాడి సృష్టికి ప్రభువు, మన జీవకోటికి భర్త, జీవకోటికి ప్రభువు, వాడు వాసుదేవుడు. వసుదేవుడు వేరు, వాసుదేవుడు తండ్రి వసుదేవుడు. వాడి గుడ్నెస్కి మంచికి గుర్తు. స్వామి శివానంద గారు ఒక మాట చెప్తా ఉన్నారు, మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం. చేతితోటి మంచి చేయటం కంటే మనసులో మంచిగా ఉండటం చాలా కష్టం అంటాడు శివానంద. మీరు ఏదైనా ఎదుటి వాళ్ళకి పండి ఇవ్వచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళకు మంచి మాట చెప్పవచ్చు, ఎదుటి వాళ్ళకి దారి తెలియకపోతే దారి చూపించవచ్చు, ఇవన్నీ మంచియే. కానీ మన హృదయంలో మటుకు మంచిగా ఉండటం అన్నిటి కంటే కష్టం. అంటే దారిపోయే మాటలు మీరు బుధాన్ని వేసుకోకండి, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవద్దిన. నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని జీవిస్తే నీకు జ్ఞానం కలుగుతుంది. అంటే మనం పవిత్రులు అవ్వాలంటే, మీరు ధనవంతులు అవ్వాలని అనుకోండి, ఎంతో కొంత కష్టపడాలి. ఎంతో కొంత కష్టపడితేనే కానీ ధనం రాదు. అలాగే మనం పవిత్రులు అవ్వాలి, పవిత్రం అవ్వాలంటే వచ్చేది. మనస్సుకు లోచూపు కలిగినప్పుడు, మనస్సుకు అంతర్దృష్టి కలిగినప్పుడు, మనస్సుకు అంతర్ముఖత్వం వచ్చినప్పుడు అప్పుడు పవిత్రం. ఇప్పుడు మనస్సు బాహ్యమే కనుక వచ్చేస్తూ ఉంటుంది అనుకోండి, వస్తువులు చూస్తూ ఉంటాం, విషయాన్ని చూస్తాం. ఆ వస్తువులు చూసేటప్పుడు బుద్ధి ఒక రకంగా ఉంటుంది, విషయాలను చూసినప్పుడు బుద్ధి ఒక రకంగా ఉంటుంది. మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తే దుమ్మంతా పోజేసుకొస్తుంది, అపవిత్రతను పోజేసుకొస్తుంది. మనస్సుకు లోచూపు కలిగితే, అంతర్దృష్టి కలిగితే, అంతర్ముఖత్వం కలిస్తే అది పవిత్రమవుతుంది, స్వచ్ఛమవుతుంది, ఏకాగ్రత కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. బాహ్యముఖానికి కలిగితే దుమ్ము, అంతర్ముఖానికి వస్తే జ్ఞానం. ఇందుకే రమణ మహర్షి గారిని అడిగే ప్రశ్న ఏంటంటే, అహంకరణం అంతమోదించడానికి శాస్త్రమైన పద్ధతి ఏంటి? అహంకరణం తగ్గాలంటే ఏమి చెయ్యాలి, మమ్మల్ని ఏమి చేయమంటారని అడుగుతున్నారు. భగవాన్ ఏమంటున్నారంటే, ఈ మార్గంలో చేయండి అని చెప్పి, మీకు ఏది నచ్చితే, ఏది తేలిగ్గా ఉంటే, ఏది సులభంగా ఉంటే అది చేసుకోండి. మీ మనస్సుకి మీ పూర్వజన్మల్లో మనం ఏ మార్గంలో అయితే సాధన చేశామో, ఈ జన్మలో ఆ మార్గం మనకి తేలిగ్గా ఉంటుంది. మీరు పూర్వజన్మలో భక్తి మార్గంలో ప్రయాణం చేశారనుకోండి, ఈ జన్మలో మీకు భక్తి మార్గం తేలిగ్గా ఉంటుంది. పూర్వజన్మలో మీరు కర్మ మార్గంలో ప్రయాణం చేశారనుకోండి, ఈ జన్మలో కర్మ మార్గం తేలిగ్గా ఉంటుంది. పూర్వజన్మలో మీరు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేశారనుకోండి, ఈ ఈ ఈ జన్మలో జ్ఞాన మార్గం తేలిగ్గా ఉంటుంది. అంటే మీరు ఏ మార్గంలో అహంకరణ తొలగించుకోవడానికి ఏ మార్గంలో ప్రయాణం చేయాలని మీరు అడుగుతున్నారు, దుర్మార్గంలో మటుకు ఉండకండి. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా దుర్మార్గంలో మటుకు ఉండకండి. భక్తి మార్గమో, జ్ఞాన మార్గమో, కర్మ మార్గమో, ఏ మార్గం మీకు తేలిగ్గా ఉంటే, సులభంగా ఉంటే, చేసుకోవడానికి బాగుంటుంది అది చేసుకోండి. అంతేకాని ఇదే మార్గం చెప్పి నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళని చెప్పి ఇదే మార్గం అని చెప్పి నేను చెప్పిదే వేదం అని చెప్పి ఇలాగే నడుచుకోమని ఆయన చెప్పటం లేదు. ఎవరిని బలవంతం పెట్టే అసలు పద్ధతి లేదు. జనాన్ని పోగు చేసుకునే మనస్తత్వం ఆయనకి లేదు. జనాన్ని పోగు చేసుకుందామని మనస్తత్వం ఒకటి లేదు. ఒకటి మీకు ఆత్మజ్ఞానం లేకపోతే జనం చుట్టూరు తిరగాలి. మీకు ఆత్మజ్ఞానం ఉంటే జనం మీ చుట్టూరు తిరుగుతారు. అది జ్ఞానం యొక్క వరకు. మీకు కనుక ఆత్మజ్ఞానం లేకపోతే మీరు జనం చుట్టూ తిరగాలి. మీకు ఆత్మజ్ఞానం ఉంటే జనం చుట్టూ తిరగవలసిన పని లేదు. మీ చుట్టూరు జనం తిరుగుతారు. జ్ఞానం యొక్క వైభవం అటువంటిది. మనకి జనాన్ని ఎప్పుడు పోయేసుకుందాం, జనం చుట్టూరు తిరుగుదాం, ఎప్పుడు బుద్ధి వస్తుందంటే మనకు జ్ఞానం లేనప్పుడు, ఆత్మజ్ఞానం లేనప్పుడు ఆ బుద్ధి కలుగుతుంది. బజార్లో పడతాం కదా మన మాట. ఆ సత్వగుణాల మాట హితవుగా ఉంటుంది, మితవుగా ఉంటుంది. తర్వాత మనం ఎక్కువ మాట్లాడకూడదు. మనం మాట్లాడేప్పుడు సర్వసాధారణంగా నేను మన భక్తిలో కూడా చూస్తూ ఉంటాం. మనం మాట్లాడేప్పుడు మనం మాట్లాడే మాటలకు మనకే అర్థం తెలియదు. మనం ఒక 100 మాటలు మాట్లాడామనుకోండి, ఏదైనా సరే ఒక 100 మాట, అందులో ఒక 20 మాటలకు మనకు అర్థం తెలుస్తుందేమో, మిగతా 80 మాటలకు దానికి అర్థం తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తాం. మనం మాట్లాడే మాటలకు మనకే అర్థం తెలియదు. అందుకే యేసుక్రీస్తు తోట అంటాడు, ఓ తండ్రి వారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, వారిని క్షమించి ఆశీర్వదించు. అయితే మనం ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి. మనం చాలా తక్కువ మాట్లాడాలి. ఆ మాట్లాడింది కూడా మనం మాట్లాడే మాటకు అర్థమైతే మనం తెలుసుకుని మాట్లాడాలి. మనం మాట్లాడే మాటకి మనకు అర్థం తెలియకుండా ఏదో వినివాళ్ళు వింటున్నాడని కదా సోదికింది ఏదో మాట్లాడేస్తున్నాం అనుకోండి, చివరికి మిగిలిన బుద్ధి పాడవుతుంది. దానివల్ల మేము పాడవటం, మిమ్మల్ని పాడు చేయటం. అలా మనం మాట్లాడే మాటకు అర్థం ఏంటో మనకు తెలియాలి. అర్థం లేని మాటలు మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు వ్యర్థం తీసుకొస్తుంది. అర్థం లేని మాటలు వ్యర్థం. అంచేత చాలా తక్కువ మనం ఇంటికాడ మాట్లాడుకోనివ్వండి, మీటింగ్లో మాట్లాడుకోనివ్వండి, చాలా మాటలు అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఈ అవసరం లేని మాట్లాడటానికి బుద్ధి పాడైపోతుంది. బుద్ధి పాడైపోయి శరీరంతో ఇంద్రియాలతో జత కడతా ఉంటుంది, లోకంతో జత కడతా ఉంటుంది. అంచేది బుద్ధి ఇంకా ఆత్మ ఎందుకు ప్రయాణం చేయదు. అంచేత అవసరం లేని అవసరమైన మాట కూడా హితవుగా మాట్లాడాలి, ప్రీతిగా మాట్లాడాలి, లేకపోతే వాడి క్షేమం కోరి మాట్లాడాలి. కొంతమంది మనసులో ఒకటి ఉంటుంది, నోటితో ఒక మాట చెప్తారు, దాన్ని మాయా. కొంతమంది మనసులో ఒక మాట ఉంటుంది, నోటితో ఇంకోటి చెప్తారు, చేతితో ఇంకోటి చేస్తారు. మనసులో ఒకటి ఉంటుంది, నోటితో చెప్పేది ఇంకోటి, చేతితో చేసేది ఇంకోటి. దాన్ని మాయ అంటే మీరు మాయ చూడటానికి కాశీ వెళ్ళక్కర్లేదు, రామేశ్వరం వెళ్ళక్కర్లేదు, ఇదే మాయ. మీరు మాయ చూడటానికి రామేశ్వరం వెళ్ళకండి. దేవుడు అంతటా ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ మాయ అంతటా ఉంది. మనసులో ఒకటి అనుకుంటున్నాడు, నోటితోటి ఒకటి చెప్తాడు, చేతితోటి అదే మాయ. మళ్ళీ ఈ మాయ చూడటానికి కొద్ది డబ్బులు ఖర్చు పెట్టుకుని కాశీ వెళ్ళకండి. శాంత చిత్తం, శాంత చిత్తం పోగొట్టుకోకండి. మీకు పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీ హృదయంలోని శాంతిని మీరు పోగొట్టుకోకండి. అది దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి అదృష్టం వెంటాడుతూ ఉంటుంది, దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఆ ప్రారంభం దేహాన్ని ప్రారంభానికి వదిలేయండి. ఆ దేహానికి ఎప్పుడు ఏది జరగాలో జరుగుతూ ఉంటుంది. ఆ దేహం ఎప్పుడు చనిపోవాలో అప్పుడు చనిపోతుంది. దేహాన్ని ప్రారంభానికి వదిలేసి మీ సాధన మీరు జాగ్రత్తగా చేసుకోండి. మీకు దేహంతో తాదాత్మ్యం లేనప్పుడు అదృష్టమైనా దేహానికే, దురదృష్టమైనా దేహానికే. మీకు దేహంతో ప్రారంభం లేనప్పుడు అదృష్టం వచ్చినప్పుడు అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోరు, దురదృష్టం వచ్చినప్పుడు తుంగిపోరు. ఆ దేహంతో ప్రారంభం లేనప్పుడు లోపల మనం పరిశుద్ధులు అవటానికి ప్రయత్నం చేయండి. బాహ్యంగా మనకి ఎంత బంధువులు ఉన్నా, బాహ్యంగా ఎంత స్నేహం ఉన్నా, బాహ్యంగా ఎంత అర్థబలం ఉన్నా, బాహ్యంగా ఎంత అంగబలం ఉన్నా, బాహ్యంగా ఎంత అధికారాలు ఉన్నా, ఇవన్నీ స్వప్న సమానమే, ఇవన్నీ డ్రీమ్స్ తప్పే. దీనివల్ల మనకు విషమంతై జ్ఞానము కలగదు. తర్వాత ఇంకోటి కృత్రిమ జీవితానికి మనం అలవాటు పడిపోయాం. మీలో ఎవరైనా మంచి, మీలో ఎవరికైనా గౌరవంగా, మీలో ఎవరైనా చాలా గౌరవంగా ఉన్నారనుకోండి, మీలో ఎవరైనా చాలా గౌరవైన మనుషులు ఉన్నారు అనుకోండి, మాట్లాడచ్చు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు బాగా సుఖపడుతున్నారేమో, వాళ్ళకి బజార్లో గౌరవం వస్తే రావచ్చు, వాళ్ళు ఇంటికాడ సుఖం ఉందని చెప్పడం. వాళ్ళకి మీలో ఎవరైనా గౌరవస్తులు ఉన్నారనుకోండి, గౌరవానికి లోపల సుఖానికి సంబంధం లేదు. గౌరవం ఉంటుంది, బజారు కూడా గౌరవం అనేది. లోపల గౌరవ వస్తులందరూ డబ్బు ఉన్నవాళ్ళు, గౌరవం ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, పదవులు ఉన్న వాళ్ళందరూ సుఖపడుతున్నారని మీరు అనుకుంటే మీ విరితనైన గుర్తు, మీ అమాయకత్వం అన్న గుర్తు, మీ మూర్ఖత్వం అన్న గుర్తు, మీ తెలుగు తక్కువతాను అన్న గుర్తు. డబ్బు ఉన్న వాళ్ళందరూ సుఖపడిపోతున్నారేమో, బాగా పండితులు వాళ్ళందరూ సుఖపడిపోతున్నారేమో, లేకపోతే అక్కడ ఊళ్ళో చాలా గౌరవం, దేశంలో గౌరవం దాడిసలు పడిపోతున్నారు. ఇది అంతా సొంత సొన్నలో కాలక్షేపం మాటలు అనేసి నీకు గౌరవం ఉండొచ్చు, అది భగవంతుడి దృష్టిలో సొన్న. నీకు 100 కోట్లు డబ్బు ఉండొచ్చు, అది భగవంతుడి దృష్టిలో సొన్న. నీకు గొప్ప లేదా అధికారం ఉండొచ్చు, భగవంతుడి దృష్టిలో సొన్న. ఇవన్నీ ప్రకృతి గొడవలు. మన దేహం ఎంత నిజమో, మన మనస్సు ఎంత నిజమో, మన అహంకారం ఎంత నిజమో, బయట చుట్టాలు ధనాలు ఈ స్నేహితులు ఇవన్నీ ఎంతే నిజం, సంపదలు ఈ ఊరేగింపులు ఈ ప్రతిష్టలు ఈ గౌరవాలు ఈ అహంకారం ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. ఇవన్నీ నగ్న సత్యం కాదు, పారమార్థిక సత్యం కాదు. ఇంకోటి మిమ్మల్ని ఎవరైనా మేము చెడ్డవాళ్ళు అంటారు అనుకోండి, ఉదాహరణకి మిమ్మల్ని ఎవరో పేరు చెడ్డవారు, మీకందరూ కోపం వచ్చేస్తుంది, మమ్మల్ని చెడ్డవాళ్ళు కోపం వచ్చేస్తుంది. మీరు చాలా మంచివాళ్ళు అంటాం అనుకోండి, మేము అనుకోండి నాకు సంతోషిస్తుంది. ఎందుకు అంటే మీరు ఎవరైనా చెడ్డవారని ఇతరులు మిమ్మల్ని అంటే కోపం వస్తుంది, మంచివారంటే అంటే ఎలా ఎందుకు రావాలి? కొన్ని చెడ్డవారు ఎవరైనా మిమ్మల్ని అంటే మీకు వచ్చిన నష్టం ఏంటి, కోపం వచ్చేస్తుంది. మంచివారంటే మీకు పలకీలో కూర్చున్నట్టుంటుంది, బాధ ఉంది. చెడ్డవారంటే కోపం వచ్చేస్తుంది. అంటే మీకు తెలియకుండా మీరు మంచితనాన్ని కోరుకుంటున్నారు, జ్ఞానాన్ని కోరుకుంటున్నారు, సుఖాన్ని కోరుకుంటున్నారని అర్థం. మిమ్మల్ని చెడ్డవారంటే మీరు ఊరుకోరు, అలాగే మీ బంధువులందరినీ తీసుకొస్తారు పేచీలకి. ఇప్పుడు మిమ్మల్ని చెడ్డవారంటే మీకు వచ్చిన నష్టం ఏంటి ఊరుకుంటున్నారు, పేచీలు పెడుతున్నారు. మంచివారంటే మంచివారంటే ఊరుకుంటున్నారు, చెడ్డవారంటే ఊరుకోవటం లేదు. అంటే ఏంటి, మీరు అందరూ చెడ్డగా ఉన్నా మంచితనాన్ని కోరుకుంటున్నారు, జ్ఞానాన్ని కోరుకుంటున్నారు. మంచితనానికి మరొక పేరు జ్ఞానం, మంచితనానికి మరొక పేరు సుఖం, మంచితనానికి మరొక పేరు శాంతి, మంచితనానికి మరొక పేరు వైభవం, మంచితనానికి మరొక పేరు వైకుంఠం. మీరు ఎవరైనా చెడ్డవారంటే మీరు ఎందుకు ఊరుకోవటం లేదు? అంటే మీకు చెడ్డ అంటే ఇష్టం లేదు, మంచి అంటే ఇష్టం. అంటే మీరు మంచివారంటే ఊరుకుంటున్నారు, చెడ్డవారంటే ఊరుకోవటం లేదు. మంచితనం లేకుండా జ్ఞానం రాదు, మంచితనం రాకుండా వైకుంఠం రాదు. అందుకే మీరు మంచివారు కాదంటే మీకు కోపం వస్తుంది. ఈ మనుషుల్ని మీరు ప్రేమిస్తే ప్రేమించండి, ఎవరి వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తే ప్రేమించండి, ఏమంటే వాటి మీద లోపల ఆధారపడకండి. పైకి నటించిన లోపల మటుకు ఆధారపడ్డారా మీ పని సొమ్మ? పైకి నటించిన లోపల మటుకు ఆధారపడద్దు. మీరు బాగున్నారో మీరు బాగున్నారో మాట్లాడుకుంటా ఉండదు, ఆ మాటల మీద ఆధారపడకండి. ఎవరికి ఏది తేలిక అనిపిస్తుందో ఏది నచ్చుతుందో అది శ్రేష్టమైనది. ఈ మార్గం గొప్పదని నేను చెప్పను, మీకు ఏది నచ్చుతుందో అది చేసుకోండి. భక్తి మార్గము జ్ఞాన మార్గం, మీకు ఏది ఇష్టంగా ఉంటే అది చేసుకోండి, మీకు ఏది తేలిగ్గా ఉంటే అది చేసుకోండి. మోస్ట్ ఈజీగా ఉన్నది మీరు చేసుకోండి. అన్ని మార్గాలు మంచివే, అయితే ఒకటి మీ మనస్సు ఆత్మలో లీనం అవ్వాలి, మీ మనస్సు ఆత్మలో ఐక్యం అవ్వాలి, మీ మనస్సు నారాయణ స్వరూపం పొందాలి, మీ మనస్సు ఆత్మస్వరూపం పొందాలి. ఇది మనస్సు, ఇది ఆత్మ, ఇది చైతన్యం, ఇది అహంకారం. ఆ భేదం తెలుసుకోవాలి. ఆ భేదం తెలుసుకుని మీరు జపధ్యానముల ద్వారా ఏ వస్తువులైతే సుఖం ఉందో, ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువు అయితే స్వతంత్రంగా ఉండదో, ఏ వస్తువు అయితే స్వతంత్రంగా ఉంటుందో, ఏ వస్తువు అయితే ఇతరులతో సంబంధం లేకుండా సొంతంగా పని చేయగలదో, అట్టి వస్తువులో మీ మనస్సును తీసుకెళ్ళి ఆ ఇక్కడి ఇదే జీవితం. ఏ వస్తువు అయితే స్వతంత్రంగా పని చేయగలదో, ఏ వస్తువు ఉండటం వల్ల మీ దేహం మీకు తెలుస్తుందో, మీ మనస్సు మీకు తెలుస్తుందో, కనిపిస్తూ మన చేత చూడబడుతుందో, ఈ లోకం తెలుస్తుందో, ఆ వస్తువులు ఏది ఉండటం వల్ల అంతా తెలియబడుతుందో, ఆ వస్తువులు ఐక్యం చేయటానికి మీ మనస్సును తీసుకెళ్ళి, మీకు మనస్సు అంటే ఏంటో తెలుస్తుంది కదా, మీ మనస్సును తీసుకెళ్ళి ఏ వస్తువు ఉండటం వల్ల ఇవన్నీ తెలియబడుతున్నాయో ఆ వస్తువులో మీ మనస్సును ఐక్యం చేయటానికి ప్రయత్నం చేయండి, విలీనం చేయటానికి ప్రయత్నం చేయండి. రూపబుద్ధిని తగ్గించుకోండి, నామబుద్ధిని తగ్గించుకోండి. మీకు అందరికీ తలవ శవం ఉంది, అందరికీ తలవ శరీరం ఉంది, ఈ శవానికి ఒక పేరు ఉంది. ఆ పేరుతో మీరు మీ పేరుతో మీకు తాదాప్యం వద్దు, మీ శవంతో మీకు తాదాప్యం వద్దు. మీ పేరుతో మీరు తాదాప్యం వదిలేస్తే, మీ పేరుతో మీరు తాదాప్యం వదిలేస్తే, మీ రూపంతో తాదాప్యం వదిలేస్తే, మీ శరీరంతో తాదాప్యం వదిలేస్తే, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇప్పుడే ఎక్కడే మీ హృదయం ఖాళీ అయిపోతుంది. పరమాత్మ మీ స్వరూపంలో మీ హృదయంలో మీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఇప్పుడే ఎక్కడే ఎప్పుడో కాదు ఎక్కడో కాదు, మీ పూజల అనంతరం కాదు, మీ జపాలను. మనం పాడు చేసేది రూపబుద్ధి, మనం పాడు చేసేది నామబుద్ధి. ఏదో రూపంలో నాదని, ఏదో రూపం నాదని వేసుకు తిరగటం, ఏదో పేరు నాదని వేసుకు తిరగటం, మరి అది మనం అయితే మనం కూడా వేసుకు తిరిగినా పర్వాలేదు. మన కాణి గొడవలన్నీ మన కాణి గొడవలన్నీ మనం ఏసు తిరుగుతూ అదే అహంకారం అంటే అదే. అహంకారం అంటే కోపం కోపం అనుకోకండి మీరు. కోపం అనేది వేరే గుణం. అహంకారం కోపం కాదు, కోపం అహంకారానికి వస్తుంది. అంటే మన కాని విషయాన్ని, కాని వస్తువుల్ని, కాని మనోదేహములను, మన కాని గొడవలన్నింటినీ మనమని ఏసు తిరుగుతూ ఉంటాం, అదే అహంకారం. దాన్ని అహంకారం, అహం వృత్తి. అంచేత నీ హృదయం, నీ మనస్సు హృదయంలో చైతన్యంలో ఐక్యమయ్యే వరకు నీ మానసిక వృత్తిని నశించవు, వాసన నశించవు. ఎంతకాలమైతే నీకు వాసన నశించదో అంతకాలం నీకు జన్మలు వస్తూనే ఉంటాయి. ప్రకృతిని విడిచిపెట్టదు. ఏదైనా మనకి జన్మ ఉంది, కర్మ ఉంది. మనకి ఏమున్నాయి, రెండు ఉన్నాయి. జన్మ ఉంది, అందరూ అంటూ ఉంటారు కర్మ అనుభవిస్తున్నామని అంటారు. అంటే జన్మ ఉంది, కర్మ ఉంది. కానీ కృష్ణుడికి జన్మ ఉంది కానీ కర్మ లేదు. కృష్ణుడు ఎప్పుడు నేను కర్మ అనిపిస్తున్నాను అనలేదు. ఇంకా వాడి కర్మ లేదు, జన్మ కనిపిస్తుంది మనకి. కృష్ణుడికి శరీరం ఉన్నట్టు కనిపిస్తుంది, వాడికి జన్మ కనిపిస్తుంది కానీ కర్మ లేదు. కృష్ణుడు ఎప్పుడు నేను కర్మ అనిపిస్తున్నాను అనలేదు. మనకు రోజు ఇదే పాట, కర్మ అనిపిస్తున్నాడు, కర్మ అనిపిస్తున్నాడు, కర్మ అనిపిస్తున్నాడు. అంటే మనకి జన్మ ఉంది, కర్మ ఉంది. దేవుడికి జన్మ ఉంది కానీ కర్మ లేదు. కృష్ణుడు ఎప్పుడు నేను కర్మ అనిపిస్తాను ఎక్కడ చెప్పలేదు. మనకు రోజు కర్మ అనుభవించడం కూడా, ఈ కర్మ ఎవరు అనిపిస్తున్నారు, మనస్సు అనిపిస్తుంది. అది చిరిగిపోతే కర్మలు, అది ఏమి లేదు, పునర్జన్మ లేదు. మనస్సు అనేది నీ లోపల చైతన్యం కర్మ అనిపించదు. నీ మనస్సు అనిపిస్తుంది నీ దుఃఖాన్ని, నీ అశాంతిని నీ మనస్సు అనిపిస్తుంది, నీ కర్మని మనస్సు అనిపిస్తుంది. ఆ మనస్సు చిరిగిపోతే ఏమి లేదు. అయితే మనం చేతితో చేసే పనులు కానీ, దేని మనస్సుతో వచ్చే ఆలోచనలు కానీ, నోటితో మాట్లాడే మాటలు కానీ, వీటి వల్ల మన మనస్సు పెరగకూడదు. మనస్సు కరిగిపోవాలి. మనకు వచ్చే ఆలోచనల విషయంలో మనం మనం తినే తిండి విషయంలోనే కాదు, మనకు వచ్చే ఆలోచనల విషయంలో, మనం మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం చేతితో చేసే పనుల విషయంలో అజాగ్రత్త పనికి రాదు, జాగ్రత్తగా ఉండాలి. ఏంచేటంటే కొంతకాలానికి ఇవ్వాలి కాకపోయినా, ఇంకో నాలుగు రోజుల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత మన ఆలోచనలే, మన మాటలే, మన చేతలే అలవాట్ల కింద మారుతాయి. ఈ అలవాట్లే మళ్ళీ మనకు పునర్జన్మలు తీసుకొస్తాయి. అంటే చిన్న చిన్న విషయాల్లో బహు జాగ్రత్తగా ఉంటే ఘన కార్యాలు మనం సాధించవచ్చు. ఏదో సరదాగా మాట్లాడుతున్నాం అనుకుంటాం, ఈ సరదాగా మాట్లాడే మాటలే కొంతకాలానికి అలవాట్ల కింద మారిపోతాయి. ఏదో కాలక్షేపానికి ఏదో చేసామనుకుంటున్నాం, మన ఆలోచన లేకుండా చేసే పనులే మళ్ళీ మనకు అలవాట్ల కింద మారిపోతాయి. మనకు ఆలోచన లేకుండా ఏదో మొత్తం మీద మనకు వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కోరికలు వస్తూ ఉంటాయి, వ్యర్థమైన తలంపులు, అయ్యే కొంతకాలానికి అలవాట్ల కింద మారిపోతాయి. ఈ అలవాట్ల యొక్క వేగమే మనకు పునర్జన్మలు తీసుకొస్తాయి. ఈ అలవాట్లు ఎక్కడ ఉంటాయి, చైతన్యంలో ఉండవు. అలవాట్లు చైతన్యంలో ఉండవు, అలవాట్లు శరీరంలో ఉండవు, అలవాట్లు మనస్సులో ఉంటాయి. ఈ అలవాట్లు నెరవేర్చుకోవడానికి, ఈ కోరికలు నెరవేర్చుకోవడానికి చచ్చే పుట్టాలి. పుట్టినవాడు చచ్చిపోతాడు, పుట్టకుండా ఎవడ చావడు, చావకుండా ఎవడ పుట్టడు, పుట్టకుండా ఎవడ చావడు, చావకుండా ఎవడ పుట్టడు, పుట్టినవాడు ఎవడ చావలేదు, చావనివాడు ఎవడ పుట్టలేదు. అయితే మనం చిన్న చిన్న విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే ఏ బండరాళ్ళు ఉంటాయి. కొంతమంది అప్పులు చేసేవాళ్ళు ఈ పదివేలే కదా, ఈ పదివేలే కదా, ఈ పదివేలే కదా అనుకుంటారు. చివరికి వెళ్ళి తీర్చలేనంత గొడవలోకి వెళ్ళిపోవడం. అప్పులు చేసేవాళ్ళు కదా, మనం తీర్చేద్దాం ఏదో అనుకుంటారు. ఈ సంవత్సరం ఇంత పంట వస్తుంది, అంత పంట వస్తుంది, ఇదే కదా, ఇదే కదా, అదే కదా అనిపిస్తాను వాడికి. చివరికి ఎంత దూరం వెళుతుందంటే, మనకు వచ్చిన ఆదాయం పెట్టి అంతా ఖర్చు పెట్టి మనం పొలం అమ్మిన తీర్చలేని దూరం వెళ్ళిపోయి. అలవాట్లే ప్రమాదం. మన ఆలోచనలే అలవాట్ల కింద మారుతాయి. మనం నోరుతోటి మాట్లాడే మాటలు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ముందు బండి తర్వాత గుర్రం కాదు, ముందు గుర్రం తర్వాత బండి. ముందు ఆలోచన తర్వాత మాట, ముందు మాట తర్వాత ఆలోచన కాదు. ఈ అలవాట్లు మళ్ళీ రాబోయే జన్మలో మనకు కారణం అవుతుంది. ఇది రమణ మహర్షి గారిని ఒకటి ఛాలెంజ్ చేశాడు. ఏమైనా ఛాలెంజ్ చేశాడంటే, ఏమన్నా హృదయంలో నారాయణుడు ఉన్నాడంటున్నారు, హృదయంలో ఏదో ఉందంటున్నారు, ఉంటే నాకు ఎందుకు తెలియదు. అప్పుడు రమణ మహర్షి గారు అన్నారు, నీ అలవాట్ని వేగం తగ్గించుకో. నీ అలవాట్ని వేగం తగ్గించుకున్నా కూడా నీ హృదయంలో వస్తువు నీకు కనిపించకపోతే అప్పుడు రా మాట్లాడదాం అన్నారు. ఉంటే నా హృదయంలో ఏదో ఉందంటున్నారు కదా, ఉంటే నాకు ఎందుకు కనపడటం లేదని నువ్వు అడిగింది న్యాయంగా ఉంది. నీ అలవాట్ని వేగం తగ్గించుకో, తగ్గించుకున్నా కూడా నీ హృదయంలో ఉంది నీ గోచరం కాకపోతే అప్పుడు రా అప్పుడు మాట్లాడదాం. దయ్యంటే ఏదో గొప్పల కోసం ఎక్కడో పది రూపాయలు చదివి దయ్య కాదు. భగవంతుడు గీతలో దయ గురించి చెప్పాడు. అంతేగా మనం చూపించి దయ కాదు. మీరు ఎక్కడో గొప్పల కోసం పది రూపాయలు ఇస్తారనుకోండి అనుకోండి, మీ ప్రతిష్ట పెంచుకోవడానికో, మీ గౌరవం పెంచుకోవడానికో, ఇంతట వారు ఎవరో లేరని దేశంలో అందరూ చెప్పుకోవడానికి మీరు ఏదైనా పది రూపాయలు ఇస్తారనుకోండి, అది దయ కాదు. ఎవరు దుఃఖపడుతున్నారో, ఎవరు ఇబ్బంది పడుతున్నారో, ఎవరు చిందికి బట్టకి ఎవరు అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మీరు 10 రూపాయలు ఇస్తే అది దయ. ఈ గొప్పలు మీరు పెంచుకోవడానికి ఖర్చు పెట్టి డబ్బు అంత అది దయ. అది దయ. దయ అంటే అన్న వస్త్రాలకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పట్ల మీరు ప్రేమ చూపించారు. ఒక మంచి మాట చెప్పొచ్చు, వాళ్ళు బాగుపడే మాట చెప్పొచ్చు, వాళ్ళకి 10 పైసలు ఇవ్వచ్చు, 10 పళ్ళు ఇవ్వచ్చు, లేదా టాయిలెట్ ఖర్చు పెట్టవు, బాత్రూమ్ ఖర్చు పెట్టడం ఇవ్వచ్చు, ఒక స్నానాల గది ఖర్చు పెట్టి ఇవ్వచ్చు, ఏదో మొత్తం మీద మీ హృదయం ద్రవించి చేసే పని దయ. అంతేగాని గొప్పల కోసం చేసి అదే భగవంతుడు దయ అవసరమని గీతలో చెప్పాడు. అయితే మీరు చేసిన పనులు దయ కాదు, అందుకే గీతలో చెప్పాడు. నేను నీ అహంకారాలను తోచినట్టు చేయకు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో అర్జున. గంగానది పక్కనేమో నుయ్యి చదివించి అది దయ. గంగానది పక్కన నుయ్యి ఎందుకని గంగానదిలో నీళ్లు తిరుగుతాంటది, అది దయ. దయ అంటే కన్ఫ్యాషన్. తర్వాత ఇంకో మనుషుల విషయంలో చాలా మీరు రియాక్షన్ పొందకండి. మీరు ఎప్పుడు కూడా ఈ జీవకోటి విషయంలో రియాక్షన్ పొందకండి. ఎంచేదంటే మనం హృదయపూర్వకంగా ఎవరి మీద దయ చూపిస్తా అనుకుని అనుకున్న మాట. కొంతమంది మన దయని అర్థం చేసుకోలేదు. ఆ దయని అర్థం చేసుకోలేక వాళ్ళు విమర్శిస్తారనుకోండి, వాళ్ళు విమర్శిస్తున్నారని మీరు కంగారు పడకండి. మనం హృదయపూర్వకంగా తర్వాత ఇంకోటి మనం హృదయపూర్వకంగా ఎవరి మీద దయ చూపిస్తాడు అర్థం అవుతాడు అనుకోండి, వాళ్ళకి అర్థం అవ్వకుండా విమర్శిస్తున్నారు అనుకోండి, వాళ్ళు విమర్శిస్తున్నారని మనం ప్రకోపం రాకూడదు మనకి. అది ప్రకోపం వస్తుంది రజోగుణం తమోగుణం సత్వగుణం మటుకు కాదు. కృష్ణుడు భగవద్గీతలో చాలా మంచి విషయాలు చెప్పాడు. అయితే మనకు అర్థం అవటలేదు. ఎందుకు అర్థం అవటలేదు అంటే మనకు సహనం లేదు, సత్వగుణం లేదు, భగవంతుడు ఎట్టివాడు మనకు తెలియదు, మన బుద్ధి ఎటువంటిదో దేవుడి బుద్ధి కూడా అటువంటిది అనుకుంటున్నాం. అంచేది భగవద్గీత ఎన్నిసార్లు చదివినా నోరు నొప్పి కానీ మనకు అర్థమయ్యేది సత్యం. లేదా గంటసార్లు గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఇది ఇంటి కడుతుంది. అలాంటి సహనం ఎక్కడ ఉంది? సహనం ఎక్కడుంది మనకి? మనకు సహనమా లేదు, మంచి బుద్ధి లేదు. పోనీ ఆ దేవుడు కూడా మన బుద్ధి ఎటువంటిదో దేవుడి బుద్ధి కూడా అటువంటిది అనుకుంటున్నాం. ఇంకా భగవద్గీత మనకి ఎక్కడ అర్థం అవుతుంది? చదివితే చదవచ్చు, అర్థం అవుతుందా మనకి? అయితే చదవటం మానకని చదివిందా అని కొన్ని మార్కులు వేస్తారు. అసలు సున్న వచ్చి బదులు పోయి 5 మార్కులైనా 100కి 5 మార్కులు వచ్చినా సరిపోతుంది కదా. అసలు సున్న వచ్చి అర్థం అవ్వట్లేదని చదవటం మానకని ఎంతకంత చదువుతూ ఉండండి. కొన్ని చదివినందుకు కొన్ని మార్కులు ఇస్తారు. అది పాడు బుద్ధికి అర్థం అవ్వదు. అంటే గురువు నిజమైన గురువు ఎవడంటే ఎవడైతే నీ మనసుకు లోచూపు కలగజేస్తున్నాడో, నీ మనస్సుకి నీ మనస్సుని బయటికి తోలుకొచ్చేవాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. అర్జున గుణం లేకుండా జ్ఞానం కలగదు. మీరు ఎన్ని జపధ్యానములు చేసినా మీలో దైవీ సంపద లేకుండా, దైవీ గుణాలు లేకుండా నీకు జ్ఞానం కలగదు. మీరు జపం చేసినా ధ్యానం చేసినా నదుల్లో స్నానాలు చేసినా లేకుండా, దైవీ లక్షణాలు లేకుండా నీకు ఆత్మజ్ఞానం సముపార్జన సాధ్యం కాదు అర్జున. ధనంజయ గుణం లేకుండా జ్ఞానం రాదు. గుణవంతుడు కానీ భేద బుద్ధి నశించదు. దైవీ సంపద పెంచుకో, రాక్షసీ సంపద ఆసురి సంపద తగ్గించుకో. ఆ తగ్గి దైవీ సంపద పెంచుకోవాలన్నా ఆసురి సంపద తగ్గించుకోవాలన్నా సహనం ఉండాలి, సత్వగుణం ఉండాలి, ఆ సాత్విక ప్రవృత్తి ఉండాలి. ఆ సాత్విక ప్రవృత్తి కోసం ఈశ్వరుడి పాదాలని ఆశ్రయించాలి, నారాయణ్ణి ఆశ్రయించాలి. అంతర్యామిగా ఉన్న నారాయణ్ ఈశ్వరుని. ఈశ్వరు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? స్వతంత్రంగా ఎవరి సహాయం అక్కర్లేకుండా, పంచభూతాల సహాయం అక్కర్లేకుండా, జీవకోటి సహాయం అక్కర్లేకుండా, ఎవరి సహాయం అక్కర్లేకుండా స్వతంత్రంగా ఏ పనినా చేయగలిగే వాడు ఈశ్వరుడు, వాడే నారాయణ. ఈశ్వరుడు అంటే ఎట్టివాడని మనకు తెలిస్తే కదా వాడిని ఆశ్రయించాలని బుద్ధి కలిగేది. నీకు ఒక శరణాగతి చెయ్యి. మనకంటే మన బుద్ధి కంటే పెద్ద బుద్ధి ఉన్నవాడు ఒకడున్నాడు. అది మన యజమాని ఒకడున్నాడు, మన ప్రభు ఒకడున్నాడు, మన నడిపించేవాడు, మన కంట్రోలర్ ఒకడున్నాడు. వాడు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు. భగవంతుడు ఉన్నవాడు ఒకడున్నాడు. సృష్టి ఉన్నప్పుడు దేవుడు కూడా ఉంటాడు, సృష్టికర్త కూడా ఉంటాడు. నీకు ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు గల యజమాని కూడా ఒక ఉంటాడు. అదేవిధంగా సృష్టి ఉన్నప్పుడు సృష్టికి కూడా ఒక యజమాని ఉంటాడు. ఆ యజమానిని ఆశ్రయించిన ఈ సృష్టి నుంచి బయటికి విడుదల చేస్తాడు. అంటే మనకు భగవంతుడి కంటే భగవంతుడి కల్పించిన విషయాలంటే ఎక్కువ ఇష్టం. మనకు భగవంతుడి కంటే భగవంతుడి కల్పించిన విషయాల కంటే ఎక్కువ ఇష్టం. భగవంతుడి కల్పించిన విషయాల కంటే భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయిస్తేనే మనకు మోక్షం కలుగుతుంది. మనకు కల్పించిన విషయాలంటే ఎక్కువ ఇష్టం. కల్పించిన వాడంటే ఎక్కువ ఇష్టం ఉండదు, కల్పించిన విషయాలంటే ఎక్కువ ఇష్టం. అంటే భగవంతుడే
భగవంతుడికి అంటే భగవంతుడి యొక్క మాయ ఎక్కువ ఇష్టం. అయితే భగవంతుని ఇష్టపడతా అంటే మాయ మనకు దారిస్తుంది. నిజంగా మనం భగవంతునికి శరణ వేడుకుంటున్నాం అనుకోండి, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నాకు ఇష్టాలంటూ నాకు ఇష్టాలంటూ అవి ఇష్టాలంటూ ఏమీ లేవు. నీ గౌరవమే నా గౌరవం, నీ అగౌరవమే నా అగౌరవం. నాకు సొంత ఇష్టాలు లేవు, సొంత అయిష్టాలు లేవు, నాకేమీ లేవు. నాకు మిగిలేదు జీవితంలో మిగిలేదు నీవు, ఉన్నది నీవే, మిగిలేదు నీవే అని హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమిస్తంటే సాధన పేరు మీద దుఃఖం అక్కర్లేదు. చాలా మంది సాధన చేసి సాధన చేసి సాధన చేసి ఆ ముఖాన్ని ఆముదం పుచ్చుకుని ముఖం కింద తయారు చేసుకుంటున్నారు. మీరు సాధన చేసి సంపాదించేది జ్ఞానమా, శాంతే, లేకపోతే దుఃఖమా? మీరు సాధన చేసి సంపాదించింది ఆముదం ముఖాల కింద తయారవటానిక, ఇలా కళ్ళు మూసుకుని శవాల కింద తయారైపోవటం? మీరు లోపల మీరు సాధన చేసేటప్పుడు లోపల మీరు శాంతిగా ఉన్నారా దుఃఖంగా ఉన్నారా చెప్పండి. మీరు లోపల దుఃఖం పెట్టుకుని ముఖం కడుక్కుని బాగానే ఉన్నాం బాగానే ఉన్నామని చెప్పటం అది కాదండి. భగవంతుడి అందు మనకు నిజంగా ప్రేమ ఉంటే, భగవంతుడి అందు నిజంగా మనకు మన మన హృదయాన్ని భగవంతుడికి నివేదన చేసుకుంటే దుఃఖాన్ని తీసుకొచ్చే సాధనలతో కూడా మనకు పని లేదు. అదే కృష్ణుడు చెప్పాడు అర్జునుడితోటి, నీ దేహ ప్రారంభం లేదంటే ఆ పని ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చేయకు, ప్రేమగా చెయ్యి, ప్రేమ లేకుండా చేయకు. ప్రేమగా చేస్తే సుఖం, ప్రేమగా లేకుండా ప్రేమ లేకుండా చేస్తే దుఃఖం, ఇష్టంగా చేస్తే శాంతి, అయిష్టంగా చేస్తే అశాంతి. అర్జున భగవద్గీత భగవంతుడు చెప్పాడు, విష్ణు సహస్రనామాలు భక్తుడు చెప్పాడు. విష్ణు సహస్రనామాలు భగవంతుడు చెప్పలేదు, భక్తుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు. భగవద్గీత భగవంతుడు చెప్తే విష్ణు సహస్రనామాలు భగవంతుడు చెప్పలేదు, భగవంతుడి సమక్షంలో భక్తుడు చెప్పాడు. ఆ భక్తుడే భీష్ముడు. మన లోపల పేరు తెచ్చుకోవాలి పేరు తెచ్చుకోవాలి అనుకుంటాం అనుకో, లోపల బలం లేదన్నారు. లోపల బలం లేదు కాబట్టి పేరు తెచ్చుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, పేరు సంపాదించాలి. లోపల అని బలం లేని తనని గుర్తు, లోపల ఆరోగ్యం లేక, లోపల బలం లేక, లోపల శాంతి లేక, లోపల సుఖం లేక, నోటితోటి ఏదో ఒకటి కక్కటం, చేతులతో ఏదో చేయటం, ఇది లోకం. ఇది లోకం అంటే ఇదే. నీ లోపల శాంతిగా ఉంటే నీకు గౌరవం ఎందుకు? నీకు లోపల సుఖంగా ఉంటే బయట ప్రతిష్టలు నీకెందుకు? అసలు లోపల శాంతి లేక, లోపల సుఖం లేక, లోపల ఆరోగ్యం లేక, లోపల ఆనందం లేక, లోపల చైతన్యం తాలూకు ఆ సుఖం ఏంటి ఎలా తెలియక బయట ఏదో కోరుకోవటం, బజార్లో పడటం. నువ్వు బయట ఏదో గొప్ప కోసం ఏదో పని చేస్తే నీ లోపల గొప్పతనం లేదని అర్థం. మమ్మల్ని చెయ్యాలంటే చెయ్యొచ్చు, గొప్ప వస్తుందని చేస్తే నీ హృదయంలో గొప్ప లేదని అర్థం. నీ హృదయంలో లేనిదే నువ్వు బయట ఏదో చేస్తున్నావు. నీకు లోపల శక్తి లేక బయట నుంచి ఏదో శక్తి సంపాదించడం బజార్లో పడుతున్నావు. అంటే మీరు చాలా మంచివారని మేము అంటాం అనుకోండి, అనుకోండి మీకు సంతోషం వస్తాను అనుకోండి, మాట లోపల ఏదో వెళుతుంది మీకు. మీకు నిజంగా మేము చెప్పిన మాటలను బట్టి మీకు సంతోషం వస్తే లోపల ఏదో వెళుతుంది. ప్రకృతి మాటలు ఏదో చెప్తాం అనుకోండి మీకు, లోపల సంతోషం వస్తాం అనుకోండి, లోపల వెళుతుంది. మీరు లోపల ఏమనుకోకండి, ఇలా ఉండాలని అనుకోకండి, అలా ఉండాలని అనుకోకండి, ఎక్కువగా ఉండాలని అనుకోకండి, తక్కువగా ఉండాలని అనుకోకండి. ఎవరితోటి మీ బంధువులతోటి కానీ మీ స్నేహితులతోటి కానీ మీ విలేజులతోటి కానీ ఎవరితోటి పోల్చుకోకండి. హృదయంలో ఖాళీగా ఉండండి. ఈ జన్మలోనే ఇప్పుడే మలికిపురంలోనే మీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మీ కాళ్ళు కథ పక్కర్లేదు, చేతులు మీద పక్కర్లేదు. ఇంతవరకు ప్రపంచంలో ఏదో బయట ఏదో చేయటం వల్ల ఎవరికి ఆత్మజ్ఞానం రాలేదు. బయట ఏదో చేయటం వల్ల మీకు ఏదైనా పుణ్యం రావచ్చు. ఈ పుణ్యం అనేది పాపం అనేది, పుణ్యం అనేది పాపం అనేది మనస్సుకు సంబంధించింది, అహంకారానికి సంబంధించింది. చైతన్యంలో పుణ్యం లేదు, పాపం లేదు, అది ద్వైతమే ఏది చైతన్యంలో. మీరు మంచివారు వారు చెడ్డవారు అనుకోవటం ప్రకృతి ప్రకృతికి సంబంధించిన విషయం, అహంకారానికి సంబంధించిన విషయం. చైతన్యంలో ద్వైతం లేదు. మనకు భగవద్గీతలో రాగం ద్వేషం, రాగం ద్వేషం, ఇష్టం అయిష్టం, ఇష్టం అయిష్టం అని చెప్తూ ఉంటాడు గీతలు. ఒకటి మాట మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని రహస్యం మాటలు మీరు ఎక్కడే చెప్పొద్దు. ఇది మనసులో పెట్టి కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్, కీప్ దిస్ ఇన్ యువర్ హార్ట్. లేదా అయిష్టంలో, అయిష్టంలో ఎంత దోషం ఉందో ఇష్టంలో కూడా అంతే దోషం. అయిష్టంలో దుఃఖం ఎంత ఉందో ఇష్టంలో కూడా అంతే దుఃఖం. అయిష్టం ఏ విధంగా అయితే నరకాన్ని తీసుకొస్తున్నాం, మనకి ఇష్టం కూడా నరకాన్ని తీసుకొస్తున్నాం. ఇంకేదంటే కారణం, మళ్ళీ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఇష్టంలో అయిష్టంలో ఎంత దోషం ఉందో ఇష్టంలో కూడా అంతే దోషం ఉంది. మనం ఏమనుకుంటున్నాం, అయిష్టం చెడ్డ ఇష్టం మంచిది అనుకుందాం. ఈ రెండు మనస్సుకు సంబంధించిన విషయాలు. ఇష్టం అయిష్టంలో ఎంత దుఃఖం ఉందో ఇష్టంలో కూడా అంతే దుఃఖం ఉంది. అయిష్టం వల్ల మనస్సు బదాబులోకి వచ్చేస్తుంది, ఇష్టం వల్ల మనస్సు బదాబులోకి వచ్చేస్తుంది. అయిష్టం వల్ల మన మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, ఇష్టం వల్ల మన మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. మీరు ఎవరినైతే చూసి ఇష్టపడుతున్నారో, కొంతకాలానికి ఆడిన మనం చూసి అయిష్టపడతారు అనుకోండి, ఇది ఒక బడ్డను. ఈ మూత మోస్తూ ఈ బరువు మోస్తూ కుంగిపోయి చేస్తారు మీరు, కుంగిపోయి చావుకు గురవుతారు మీరు. అదే రక్తపోటు, దానివల్ల మీకు రక్తపోటు వస్తుంది, బ్లడ్ ప్రెషర్ దానివల్ల వస్తుంది, చివరికి మిగిలేది చావు. మీరు కొంతమందిని చూసి బాగా ఇష్టపడవచ్చు, ఇష్టం గొప్ప విషయం మీకు అనిపించవచ్చు, వారు సడన్గా మీకు ఎదురు తిరుగుతారనుకోండి, ఎదురు అప్పుడు మీకేమవుతుంది, రక్తపోటు వచ్చేస్తుంది, ఐశాంతి వచ్చేస్తుంది, బెంగట్టుకుని చేస్తారు. ఎందుకు ఈ బెంగ మీకు? మీరు ఆత్మస్వరూపులు, చైతన్య స్వరూపులు. మీరు మేక పిల్లలు కాదు, గొర్రె పిల్లలు కాదు, సింహం పిల్లలు. అది శాస్త్రం చెప్తుంది. మీరు ఎవరినైనా బాగా ఇష్టంగా ఉంటారనుకోండి, ఏదో రోజు నాడు ఎదురు తిరుగుతారనుకోండి, అప్పుడు నీకేం వచ్చేస్తుంది, ఇదో నెత్తి మీద బరువు అవుతుంది, మీ నెత్తి మీద బరువు అవుతుంది, మీ నెత్తి మీద కుంపట పెట్టినట్టు అవుతుంది, లోపల అశాంతి వచ్చేస్తుంది, రక్తపోటు వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, చివరికి చచ్చిపోయినప్పుడు ఏడుస్తూ చస్తారు. మీ ఇష్టాలు మిమ్మల్ని చంపుతాయి. ఇది శాస్త్రం చెప్తారు. మీరు ఎవరినైతే చూసి ఇష్టపడతారు, ఆడకి అహంకారం ఉంటుంది. అహంకారం ఎప్పుడు ఎదురు తిరుగుతుంది మీకు, అప్పుడు మీ ఇష్టం మీ అశాంతి కింద మారిపోతుంది. అశాంతి కింద మారిపోయినా పర్లేదు, రక్తపోటు వచ్చేసి చస్తారు. చివరికి మిగిలేది చావు, మిగిలేది జ్ఞానం కాదు, చివరికి మిగిలేది శ్మశానం, కేరా ఫెడరల్ శ్మశానం. మీకు డబ్బు ఉందనుకోని ఉండనివ్వండి, మీకు పాండిత్యం ఉందనుకోని ఉండనివ్వండి, పాండిత్యం ఉండనివ్వండి, మీకు ఏమైనా అధికారం ఉందనుకోని ఉండనివ్వండి, మీ దేహ ప్రార్థన ఉండనివ్వండి, మీకు ఏదైనా గౌరవం ఉందనుకోని నెత్తి మీద మోసి తిరగని మీ గౌరవం ఉంటే ఉండదు. వాటితో కలవకని అది నేను చెప్తాను, వాటితో కలిసారా జీవి బతికున్నది దుఃఖం చచ్చిపోయిన తర్వాత నరకం. వాటితో కలిసారా, మీ కాని మీరు కాని దానితో మీరు కలిసారా, బతికొండగా దుఃఖం, బతికొండగా అశాంతి, చనిపోయిన తర్వాత నరకం. ఈ రెండు మూడు నరక ద్వారాలు అర్జున, ఆ కోరిక, ఆ కోపము, దుష్టత్రయం. ఈ దుష్టత్రయం బయట లేరు, దుర్యోధనుడు మీకు బయట ఉన్నాడు, ఈ దుష్టత్రయం లోపల ఉన్నారు. ఎక్కడ లోపల ఉన్నారు? ఒకటి కోరిక, రెండు కోపం, మూడు లోభిత్వం. కొంతమందికి 8,000 కోట్లనే ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు. కొంతమందికి 8,000 కోట్లున్నా ఎదటి వాడు మూతి ఏమైనా నాగుదామని మనకు కూడా ఏమైనా మెతికలు అంటుకుంటాయి అనుకుంటారు. వాళ్ళు మూతి మనం రాకనివ్వరు, వాళ్ళు మూతి మనం మన మూతి ఏమైనా నాగితే ఏమన్నా రెండు మెతుకులు అంటుకుంటాయి అనుకుంటారు. 10,000 కోట్ల ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకి వాళ్ళకి నరకం కాకపోతే ఏంటన్నాడు గీతలో 16 అధ్యాయాలు. వాళ్ళు మూచి మనం నాకనివ్వరు, మన మూతి వాళ్ళు నాగుతా ఉంటారు, ఏదైనా కొన్ని మెతుకులు అంటుకుంటాయి. ఇది నరక ద్వారాలు. ఒకటి కోరిక, రెండు కోపము, మూడు లోభిత్వం, నరక ద్వారాలు. ఈ మూడు బయట లేవు, దుష్టత్వం లోపల ఉన్నాయి అర్జును. నీ లోపల ఉన్నాయి చూసుకో, నువ్వు లోచూపు లోచూపు నేర్చుకో. నీకు చేత కాకపోతే అది నేర్చుకో, తెలుసుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకో, ఆచార్యుడి దగ్గర నేర్చుకో, గురువు దగ్గర నేర్చుకో. గురువు బ్రహ్మతోడు సమానం, గురువు విష్ణువుతోడు సమానం, గురువు శంకరుడితో సమానం. ఎందుకన్నారు? అలా జ్ఞానదాత గురువు అంటే జ్ఞానదాత, కాంతిదాత, మోక్షదాత, నిర్వాణ సుఖాన్ని ప్రసాదించేవాడు గురువు. ఈ నరక ద్వారాలు, ఈ మూడు బలహీనతలు, మూడు బలహీనతలు ఉండక్కల ఒక బలహీనత చాలు నరకానికి పోవటానికి. బతికుండగా భర్గం సర్వం అంటాడు కృష్ణుడు, బతికుండగా మోత. ఈ మూడు గుణాలు కనుకుంటే ఏదో ఒకటన్నా, బతికుండగా మోత, బతికుండగా భర్గం సర్వం, చచ్చాక నరకం, బతికుండగా ఏడుపు, చచ్చిపోయిన తర్వాత రెస్ట్ పొంది చచ్చిపోయిన తర్వాత సుఖంగా ఉందంటే ఈ సుఖంగా ఉండనివి. నేను చనిపోయిన తర్వాత కూడా చావంటే దేహానికి సంబంధించిన విషయం. దేహాన్ని తీసుకెళ్తారు, కాల్ చేస్తారు, బూడి చేసేస్తారు. ఈ దేహం అన్నంలోంచి, అన్నం భూమిలోని తయారవుతుంది, కాయగూరలు భూమిలోని తయారవుతాయి. ఈ భూమిలోని తయారైన అన్నం తింటాం, ఈ భూమిలోని తయారైన కాయగూరలు తింటాం, తిని 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 ఇలా తయారయ్యాం. తిని భూమిలో తగిన అన్నం తిని భూమిలో తగిన కాయగూరలు తిని ఇలా చేయడం, ఇలా చేయాలి, బొండాలకం చేయాలి, మళ్ళీ భూమికి అంకితం ఈ శరీరం, ఇదే జీవితం. భూమిలోంచి వచ్చిన అన్నం తిన్నాం, భూమిలోంచి వచ్చిన కాయగూరలు తింటున్నాం, ఇలా బొండాలకం చేయడం, ఈ బొండాలన్నీ మళ్ళీ భూమికి అంకితం, అది చావంటే మన తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, జాండ జాడ ఉన్నాం, పుడుచోం, ఇలా బొండాల కింద అయిపోయాం. మన అర్థక్కట్లు జనం కాదు, పులిపెక్కట్లే మనం. మరి ఎక్కడికి? మరి ఇది భూమికే ప్రయాణం, ఈ శరీరం భూమికే అంకితం. కాలిస్తే బూరు తవ్వుతాం, కట్టెడితే మట్టి అవుతాం. ఎలాగైనా భూమికే, మళ్ళీ భూమి మీదకి వెళ్ళిపోవలసిందే. ఇదంతా దేహానికి సంబంధించిన గొడవ, ఇదంతా దేహానికి సంబంధించిన గొడవ. ఈ దేహానికి లోపల జీవుడు ఉన్నాడు, నీ లోపల ఈ దేహం నేను అనిపినవాడు ఉన్నాడు, వాడు శ్మశానంలో కాదు, వాడు శ్మశానంలో కాదు. అది దేహం, నీ దేహం, నీ దేహయాత్ర శ్మశానంతో ముగిలిపోయింది. నీ దేహయాత్ర శ్మశానంతో ముగిసిపోతుంది, నీ దేహయాత్ర శ్మశానంతో ఆగిపోతుంది. నీ బంధువులతోటి, నీ ఆస్తిపాస్తులతోటి, నీ పరిసరాలతోటి, నీ గౌరవాలతో, నీ అగౌరవాలతో సంబంధం శ్మశానంతో తెగిపోతుంది. ఎవరితోటే కాదు, నీకు నీరెస్ట్ డీరెస్ట్ అనుకున్న వాళ్ళతోట, నువ్వెవరినైనా ప్రేమించినా, ఎవరైనా నిన్ను ప్రేమించినా, వాళ్ళతో సంబంధం కూడా, వాళ్ళతో అనుబంధం కూడా శ్మశానంతో తీరిపోతుంది. కానీ జీవుడు శ్మశానంతో రాగడం ప్రయాణం చేస్తూనే ఉంటాడు. జీవుడు శ్మశానం చేస్తూ ఉంటాడు. ఈ శరీరం క్షేత్రం, లోపల జీవుడు ఉన్నాడు, క్షేత్రజుడు. ఈ రెండట్లకి అతీతంగా ఉన్నాడు, ఈ అభవగా ఉన్నాడు పరమాత్మ. ఈ శరీరం క్షేత్రం, ఈ లోపల జీవుడు ఉన్నాడు, వాడు నిన్ను చూస్తున్నాడు. రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, నువ్వు చూసే నీ లోపల శరీరం చూడటం లేదు, శరీరం లోపల జీవుడు కళ్ళ ద్వారా చూస్తున్నాడు, చెవుల ద్వారా వింటున్నాడు, చేతుల ద్వారా పని చేస్తున్నాడు. నువ్వు కళ్ళతో చూసే వస్తు జ్ఞానం, చెవులు చూడని, చెవులతో వినే విషయాలు, నీ బుద్ధితో ఆలోచించే విషయాలు, నీ ఇంద్రియాలతో గ్రహించే విషయాలు, ఇవన్నీ కూడా నీ శరీరం లోపల ఉండి ఏ జీవుడైతే చూస్తున్నాడో, ఈ ఆస్తులు, ఈ పాస్తులు, ఈ అధికారాలు, ఈ అంతస్తులు, ఇవన్నీ కూడా జీవుడు ఎంత నిజమో, జీవుడి చేత చూడబడేవి కూడా అంతే నిజమో. అర్జున, జీవుడు నీ కళ్ళతోటి చూసే, జీవుడు నీ కళ్ళతోటి చూస్తున్నాడు, జీవుడు నీ చెవులతోటి వింటున్నాడు. ఇవన్నీ కూడా ఈ వస్తువులు, ఈ విషయాలు, ఈ పదార్థాలు, ఈ సృష్టిలో ఉన్న విషయాలన్నీ కూడా ఈ శరీరం ద్వారా చూసే జీవుడు ఎంత నిజమో, బయట ఉన్న విషయాలు అంత నిజం, వస్తువులు అంత నిజం. ఆ జీవుడు నువ్వనుకుంటున్నావు, ఆ జీవుడు నువ్వనుకుంటున్నావు, ఆ జీవుడు నువ్వు కాదు, ఆ జీవుడు నువ్వు కాదు, వాడి నకిలీ నేను, వాడి దొంగ నేను. నీకు నేనంటే ఎవడు వ్యక్తమవుతున్నాడు? జీవుడు నేనే. నీకు నేనేటప్పటికి ఎవడు వ్యక్తమవుతున్నాడు? జీవుడు నేననే వ్యక్తమవుతున్నాడు. ఈ నేను నిజమైన నేను కాదు, వీడు నకిలీ నేను, వీడు నకిలీ నేను. ఈ నకిలీ నేను తప్పించగలిగితే అప్పుడు కదా నీకు జ్ఞానం కలిగింది. ఈ నకిలీ నేనే, ఈ నకిలీ నేనే నువ్వనుకున్నంత కాదు, నువ్వు సాధన ఏం చేస్తావు? ఈ నకిలీ నేనే సర్వస్వం, ఈ నకిలీ నేనే అంతా, ఇలా నేనంటే ఈ నకిలీ నేనే, ఎందుకంటే ఏమీ లేదు అనుకున్నంతకాలం. ఈ నకిలీ నేను నువ్వు అనుకున్నప్పుడు నిన్ను నువ్వు ఎలా పోగొట్టుకుంటావు? నిన్ను పోగొట్టుకోలేవు. అయితే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటేనే కానీ ఆ నకిలీ నేను చావదు. ఆ నకిలీ నేను నశిస్తేనే కానీ నీ లోపల నిజమైన నేను, ఆ నారాయణుడు నీకు స్వరూపంగా వ్యక్తం కాదు. ఈ నకిలీ నేను నశించే వరకు మన లోపల నిజమైన నేను, స్వచ్ఛమైన నేను, ఆ భగవంతుడు మన హృదయంలో ఏదైతే నేనుగా ఉంది, నిజమైన నేనుగా ఉందో అది వ్యక్తం కాదు. అది వ్యక్తమైతేనే కానీ ఈ జన్మ మరణ చక్రంలోంచి నువ్వు బయటకు రాలేదు. ఏది కాదో అది నువ్వు అనుకుంటున్నావు, ఏ నేను నువ్వు కాదో ఆ నేనని నువ్వు అనుకుంటున్నావు. అందులోంచి విడుదల అయితేనే కానీ నీకు నిజమైన నేను వ్యక్తం కాదు. ఆరోగ్యం పోతేనే, అనారోగ్యం పోతేనే కానీ నీకు ఆరోగ్యం రాదు, అశాంతి పోతేనే కానీ నీకు శాంతి రాదు. ఈ నకిలీ నేను పోగొట్టుకుంటేనే కానీ నీకు నిజమైన నేను దొరకడు. ఆ నకిలీ నేను నుంచి నిన్ను విడుదల చేయటం కోసం ఎప్పుడు ఎక్కడ ఎలాగా నీ జీవితాన్ని మలుపు తెప్పాలో చూసుకునేవాడే నీ గురువు. నీ అమ్మ ఏం చేస్తుంది? నువ్వు మంచి బట్టలు కట్టుకుంటున్నావా లేదా, నువ్వు సుఖపడుతున్నావా లేదా, రోజు సినిమాలు చూస్తున్నావా లేదా, హాయిగా ఉంటున్నావా లేదా, అలా నీ అమ్మ చూసుకుంటుంది. నీ అమ్మ ఏం చూసుకుంటుంది? నువ్వు బాగా పట్టు నిండా అన్నం తింటున్నావు లేదా, మంచి మంచి బట్టలు కట్టుకుంటున్నావా లేదా, ఒంటి నిండా బంగారం పెట్టుకుంటున్నావా లేదా, అందరూ బాగుందా లేదా బాహ్యంగా మీ అమ్మ బాహ్య పరిస్థితి చూస్తుందో, లోపలికి నకిలి నీళ్ళుంచి ఏదైతే ఏ నేనైతే దుఃఖానికి కారణమో ఆ దుఃఖం నుంచి నీ విడుదల చేయటానికి గురువు చూస్తాడు. వాడికి గురువు వాడు ఇస్తాడు. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు గురువు రుణం ఎలా తీర్చారని. రమణ మహర్షి గారిని, ఇప్పుడు మీ అమ్మగారు మీరు రుణం ఎలా తీరుస్తున్నారు, మీ అమ్మగారు మంచం పడితే కొంచెం చాకరీ చేస్తే రుణం తీరిపోయిందని మీరు అనుకుంటారు, మీ అమ్మగారు అనుకుంటారు. ఇప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని బాగా చూస్తున్నారు అనుకున్న తర్వాత మీ అమ్మగారు మంచం పడితే మీరు ఏదో చాకరీ చేస్తారు, రుణం ఆవిడ రుణం తీరిపోయింది, తల్లి రుణం రీడిపోయింది అనుకుంటారు. కానీ గురువు రుణం ఎలా తీరుతుంది? రమణ మహర్షి గారిని అడిగారు గురువు రుణం ఎలా, గురువు ఏ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితిని పొందితే అప్పుడు గురువు రుణం తీరిపోతుంది. గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని పొందిన తర్వాత గురువు కలిగిన జనని కన్నా ఘనదాయక ఇది అని అనుగ్రహం అరుణాచల. ఒకడవో నిన్ను మాయమున నుంచి వచ్చేవారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఒకసారి రమణ మహర్షి గారిని ఒకసారి ప్రశ్న అడిగారు ఒక ప్రశ్న, ఉన్నది ఒకటంటే ఒక్కటే అంటున్నారు, మరి ఒక్క దాంట్లో ఈ మనసు ఎప్పుడు చొచ్చుకొచ్చేసింది, ఎప్పుడు చొరబడింది? ఉన్నది ఒకటంటే ఒక్కటే, చైతన్యం అంటే చైతన్యమే, ఆత్మ అంటే ఆత్మే, బ్రహ్మం అంటే బ్రహ్మమే, అమృతత్వం అంటే అమృతత్వం, ఒక్కటంటే ఒక్కటంటే. ఈ మనసు కూడా అంటే పడలేకపోతున్నాం, ఇది ఎప్పుడు వచ్చేసింది అన్నారు. ఆ మనస్సు అనేది లేదు, నువ్వు భ్రాంతి. ఆ ఒక్కటంటే ఒక్కటే, దాన్ని చూసి నువ్వు దాన్ని చూసి మనస్సు అనుకుంటున్నావు, నువ్వు దాన్ని చూసి మనస్సు అనుకుంటున్నావు, అది ఊరికే భ్రాంతి. నీకు తాడు పావుగా కనిపిస్తాననుకో, తాడు పావుగా కనిపిస్తావనుకో, తాడులో పావుందా? తాడు నీకు పావుగా కనిపిస్తావనుకో, తాడులో నిజంగా పావుందా? పావు లేదు, తాడు పావుగా కనిపిస్తుందంటే నీ భ్రాంతి కారణం. అలాగే నీకు ఆత్మ మనస్సుగా కనిపిస్తుంది కానీ ఏం చొచ్చుకోలేదు, తాడు పావుగా కనిపిస్తుందంటే తాడులో పావు దూరలేదు. అలాగే నీకు ఆత్మ ఉరికే ఆత్మలో నీకు ఆత్మ మీద నీకు మనస్సుగా కనిపిస్తుందంటే ఆత్మ నువ్వు మనస్సు భ్రాంతి పడుతున్నావు. ఆ భ్రాంతి నుంచి బయటకు వస్తే మాయ లేదు. భ్రాంతి నుంచి బయటకు వస్తే తాడులో నీకు పావు కనపడదు, భ్రాంతి నుంచి బయటకు వస్తే నీకు చైతన్యంలో మనస్సు కనపడుతుంది. అది భ్రాంతి, అది ఇల్యూజన్. ఒకటంటే ఒక్కటి ఇందులో రాజు లేదు. మరి మనసు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి రాలేదు? ఆత్మని ఊరికి మనసుగా కనిపిస్తుంది, అది మనసు కాదు, ఊరికి మనసుగా కనిపిస్తుంది. తాళ్ళలో పాము లేదు, అది పాముగా కనిపిస్తుంది. అది లైట్ తీసుకొచ్చి చూపిస్తే లైట్ దగ్గరికి చూస్తే అక్కడ నీకేం పవన్ కనుపు తాడే కనిపిస్తుంది. అలాగే నీ జ్ఞానం వచ్చి అది చూస్తుంది, మనస్సుకు అది బ్రహ్మం అని నీకు తెలుస్తుంది. అది మనస్సుకు అది బ్రహ్మం అనే సంగతి తెలుస్తుంది. లైట్ ఉంటే సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, ఆత్మకి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు, సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, చైతన్యానికి ఆత్మకి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. ఇంతవరకు సూర్యుడు ఎప్పుడు చీకటిని చూడలేదు, అలాగే చైతన్యానికి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు, చైతన్యం ఇంతవరకు దుఃఖాన్ని ఎప్పుడు చూడలేదు. అది చైతన్యం, అది బ్రహ్మం, అదే నారాయణుడు. అంటే జ్ఞానం మీకు ఎప్పుడు వస్తుందంటే శరీరానికి మనస్సుకి మీకు భేదం తెలుస్తుంది, అలాగే మనస్సుకి ఆత్మకి మధ్య భేదం తెలిస్తే మీరు అది లోపలికి ఉరికేస్తారు, లోపలికి ఉరి జంప్ చేసేయటం చైతన్యం. శంకరాచార్య వారు ఒక మాట చెప్పారు, ఒక చోట వండర్ఫుల్ బ్యూటిఫుల్గా చెప్పారు. ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో కానీ ఈ మాటకి ఆచార్య వారు చెప్పారు ఈ మాట, మీరు ఎక్కడికో మోసుకెళ్ళకండి. ఈ మాట చెప్పినప్పుడు ఎక్కడున్నాడో అద్భుతంగా చెప్పేశాడు ఈ ఒక్క వర్క్ అపూర్వం. ఎక్కడో చక్కటి బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది ఆయనలో. ఒక టైం వేళా విశేషం చూడండి, ఒక టైం వేళా విశేషం బ్యూటిఫుల్గా చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడు మనకి పాయసం ఉందనుకోండి, మరి ఎవరింటికి వెళ్తే జిన్ను పెడతారు, మనం ఎవరింటికి వెళ్తే జిన్ను ఏదో పెడతారు, చెంచా ఇస్తారు, ఆ చెంచాతో ఇలా తీసుకుంటాం, ఎలాగా తీసుకుంటారు, ఆ జిన్ను ఊసేద్దాం అనుకుంటారా, నెమ్మదిగా తిందాం అనుకుంటారా? జిన్ను ఎప్పుడు తినలేదండి, నెమ్మదిగా తిందాం, పదే ఎంజాయ్ చేస్తాం, ఏ అంత బాగుంది, ఎంత బాగుంది, పైకి అంటే బాగుంది కానీ ఇంకో మొక్క పెడితే బాగుంటున్నాం అనుకుంటా, పైకి అయితే ఇంకో జిన్ను మొక్క పెట్టినంటే బాగుంటుందని ఊరుకుంటాం, మొక్క పెడితే తినేస్తాం. బండి వెంకటరాజు గారికి ఎవరు జిన్ను పెట్టినా తెపాలా పెట్టేవారు ఆయన. బండి వెంకటరాజు గారు ఏమనేవారంటే, మీరు ప్లేట్లో ఎప్పుడు నాకు జిన్ను పెట్టద్దని చెప్పేవారు. ఓ చెప్పాడా జిన్నుని చక్కడ పెట్టండి, వీరికి నాజుక్ కోసం ఏదో చిన్న మొక్క చెక్కడ ప్లేట్లో పెట్టి ఎప్పుడు పెట్టదు ముందే చెప్పుకోవడం. మీరు చెప్పాలా ఉండే చక్కడ పెట్టండి, లేదంటే ఊరుకోండి. అందుకని ఏదో గౌరవం కోసం ఏదో చిన్న మొక్క వేసి ప్లేట్లు ఇటువంటి ప్లేట్లు ఎప్పుడు చేయవద్దని చెప్పుకోవడం. ఈ మాట మీరు ఎక్కడ చెప్పండి, ఈ మాటను మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆచార్య స్వామి గారు చెప్పారు, ఎక్కడున్నారు ఆ టైం ఈ మాట చెప్పిన. మనం జిన్ను తిన్నప్పుడు ఇలా సుఖంగా తింటాం, కొంచెం కొంచెం ఒక్కో చెంచా ఆముదం పుచ్చుకున్నప్పుడు ఆముదం పుచ్చుకున్నప్పుడు చెంచాతో తీసుకుంటాం, పోయి ఎంత బాగుంది ఎంత, ఇలా కళ్ళు మూసేసుకుంటాం గట్టిగా మూసేసుకుంటాం ఆముదం మింగేస్తాం. గొక్క మింగేయటం అది, కానీ జిన్నును అలా మింగం, పాయసం ఎలా ఒక్కో చెంచ వెరీ స్వీట్ వండర్. ఎవరు చేశారండి అది? ఆ జిన్ను బాగుంది. ఈ పాయసం ఎవరు చేశారు? వారికి పద్మశ్రీ బిరుదు ఇవ్వచ్చు. ఎవరు చేశారు బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం. అంటే జిన్ను తినేటప్పుడు ఒక చెంచా తీసుకుని ఎంజాయ్ చేస్తాం, ఊసేయం అది. అయితే గౌకుని మింగేద్దాం అనుకో, నోట్లోనే ఎక్కువసేపు ఉంచుతాం, ఎంచే రుచి నోట్లోంచి లోపలికి వెళ్ళిపోతే రుచి తెలియదు. అంటే నోట్లో ఆఫ్ చేసుకుంటాం దాని, ఇలా ఉంటాను నోట్లో ఆఫ్ చేసుకుంటాం, మింగేయము దాన్ని. నోట్లో ఆఫ్ చేసుకుంటే అంటే దాని రుచి నోట్లోంచి కిందకి వెళ్ళిపోయింది అనుకోని రుచి తెలియదు. ఇంకా ఇంకా ఆదాయంతో జిన్ని అంతే లోపలికి వెళ్ళిపోతే. అయితే నోట్లో ఆఫ్ చేసుకున్నా, ఎలా చేసుకున్నాం, నోట్లోంచి కిందకి దిగనవం, కిందకి దిగితే రుచి తెలియదు. ఆ నోట్లోనే రుచి తెలిస్తే అక్కడ ఆప్ చేస్తాం, కానీ చాలాసేపు ఆప్ చేస్తాం, పక్క వాళ్ళతో కౌంటర్ చేస్తాం, మీరు బాగున్నారా మీరు బాగున్నారా అంటాం. అలాగే మీరు పాయసం ఏదన్నా చెంచాలతో తినేటప్పుడు ఆ జిన్ను మొక్క నోటితోటి ఆ చెంచాతో నెమ్మదిగా తిని నెమ్మదిగా తిని నోటి కిందకి దారకుండా నెమ్మది నెమ్మదిగా తిని నెమ్మదిగా తిని అది ఎలాగా ఆ నోట్లోనే చాలాసేపు ఆప్ చేసి మీలో మీరు ఏం చేయాలి, చాలా బాగుంది చాలా బాగుంది అని అడగొచ్చున్నారు. అంత ఇష్టంగా అంత ఇష్టంగా అంత ప్రీతిగా మీరు ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం చేస్తే ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం సాధ్యమవుతుంది, అది సాధ్యం కాదు. మీరు జిన్ను తినేటప్పుడు ఎంత ఇష్టంగా చేస్తున్నారో మనం ఇంద్రియ నిగ్రహం కోసం మనో నిగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం ఆగం పుచ్చుకున్నట్టు ప్రయత్నం చేస్తాం, అలా మీకు సాధ్యం కాదని చెప్పారు శంకరాచార్య గారు. అలా సాధ్యం కాదు, అలా మీకు నిగ్రహం రాదు, ఇంద్రియ నిగ్రహం రాదు, మనో నిగ్రహం రాదు, ఆమె నోట్లో పోసుకునేది చేస్తే రాదు. మీరు జిన్ను తినేటప్పుడు పాయసం తినేటప్పుడు ఎలా ఉంటున్నారో అంత ఇష్టంగా అంత ప్రీతిగా అంత ప్రేమగా ఎంత బాగుంది ఎంత బాగుంది అని అలా మీ ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహం అలా కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ ఇంద్రియ నిగ్రహం సాధ్యం అవుతుంది, మనో నిగ్రహం సాధ్యం అవుతుంది. అందుకని ఆమెదో నోట్లో పోసుకునేట్టు ప్రాక్టీస్ చేస్తే సాధ్యం కాదు, ఈ జన్మకు కాదు రాబోయే జన్మలకు కూడా సాధ్యం కాదు అని అయితే మనకి సుఖపడాలంటే ఈశ్వరుడికి శరణాగతి కోరుకుంటే మనకి సుఖం ఇప్పుడే తెలుసు. మనకి ఏది మంచిదో మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. భగవంతుని ఇది కావాలి అది కావాలని మనం అడగటం అనవసరం. ఓసారి మనకి అపకారం చేసి అన్నీ భగవంతుని అడుగుతూ ఉంటాం, భవిష్యత్తులో మనకి అపకారం చేయొచ్చు. అంటే ఇదే నాకేది మంచిదో నువ్వు చెయ్యని చెప్పేస్తే సరిపోదు, నాకు ఏది మంచిదో నాకు ఏది క్షేమో అది నువ్వు చేసి పెట్టని చెప్తే అడిగి సరిపోతుంది. కానీ ఇది అది అని అడుగుతంటే మనకి ఏది మంచిదో మనకు తెలియదు, ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు, పూర్వజన్మలో మనకు తెలియదు, రాబోయే జన్మలు ఏంటో మనకు తెలియదు, రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు, మనకేమి తెలియదు. అంటే ఆయన సర్వజ్ఞుడు మనం అల్పజ్ఞుడు, ఆయన సర్వశక్తివంతుడు మనకి కూర్చుంటే లేవలేము లభిస్తే కూర్చోలేము, డబ్బు లేకపోతే దుఃఖం, డబ్బు లేకపోతే డబ్బు ఉంటే గర్వం, డబ్బు లేకపోయినా భరించలేము, డబ్బు ఉన్నా భరించలేము, డబ్బు లేకపోతే దుఃఖం రేపు రోజు ఎలాగని, ఇప్పుడు డబ్బు ఉందంటే గర్వం వచ్చేస్తుంది. ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ, తినకపోతే ఆకలే, తింటే ఎక్కువ తినేస్తే అదీర్తి, సమానంగా మనం తినలేము. ఆచార్య వారు ఏం చెప్పారంటే నీ దేహానికి రోగం వస్తే మందు ఎలా వాడతావో అలాగే ఆకలి అనే రోగానికి తగిన ఆహారమే పెట్టని చెప్పారు. నీ దేహానికి రోగం వస్తే మందు నువ్వు ఎలా వాడతావో ఆకలి రోగానికి తగిన ఆహారం పెట్టి అంతకంటే ఎక్కువ పెట్టద్దు. నువ్వు ఆహారం సరిపడి తీసుకుంటే నీ బుద్ధికి తెలివితేటలు పెరుగుతాయి, శరీరానికి కాంతి వస్తుంది, ముఖం అందంగా ఉంటుంది, ముఖానికి కూడా తేజస్ వస్తుంది అతిగా తినకుండా ఉంటే. అయితే నీకు కోరికలు వస్తున్నాయంటే నీ కోరికలు ఎక్కువ వస్తున్నాయనుకో, నీ మనసు కుదిరిగా లేదని అర్థం. నీ కోరికలు ఎక్కువ వస్తున్నాయనుకో, నువ్వు భగవంతుని శరణాగతి చేయలేదని అర్థం. నీకు భగవంతుని పాదాలైంది భక్తి అయినప్పుడే కోరికలు పెరుగుతూ ఉంటాయి. నీ మనస్సు నిశ్చలంగా ఉంటే, నీ మనస్సులో ఆందోళన లేకపోతే, నీ మనస్సు నిశ్చలంగా ఉంటే, నీ మనస్సు నిర్మలంగా ఉంటే, నీ మనస్సు స్వచ్ఛంగా ఉంటే, నీ మనస్సులో అశాంతిగా, నీ మనస్సులో కనుక శాంతి నీ మనస్సులో కనుక అశాంతి లేకపోతే, నీ మనస్సులో కనుక శాంతి కనుక ఉంటే, నీ మనస్సులో ఆందోళన లేదనుకో, నీ మనస్సులో అశాంతి లేదనుకో, నీ మనస్సులో నిర్మలంగా ఉందనుకో, నీ మనస్సు స్వచ్ఛంగా ఉందనుకో, నీ మనస్సు ఏకాగ్రంగా ఉందనుకో, నీ మనస్సు నిదానంగా ఉందనుకో, అప్పుడు కోరికలతో నీకు పని లేదు. అది లేక నీకు కోరికలు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని చాలా మంచివారు అంటారనుకోండి, అంటే అంటారనుకోండి, ఆ మాట వల్ల మీకు సంతోషం వస్తుంది అనుకోండి, మీకు లోపల తోకం లేదని అర్థం, లోపల శాంతి లేదని అర్థం, లోపల అది ఇక్కడ లోపల స్వచ్ఛత లేదని అర్థం. ఎవరి వాళ్ళ మాటల మీద నువ్వు బతికేది, నీ లోపల నిండుతనం లేదా, నీ లోపల స్వచ్ఛత లేదా, నీకు ఏకాగ్రత లేదా, నీకు పరిపూర్ణత లేదా, నీకు అఖండత్వం లేదా? ఎదుటి వాళ్ళ మాటల మీద ఆధారపడి ఎంతకాలం బతుకుతావు? ఎదుటి వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ ప్రేమల మీద ఆధారపడి ఎంతకాలం బతుకుతావు? ఎదుటి వాళ్ళు నీ మీద చూపించే ప్రేమ మీద ఆధారపడి ఎంతకాలం బతుకుతావు? నువ్వు స్వతంత్రంగా బతకలేవా? వాళ్ళు ప్రేమ చూపించడం మానేస్తారని కూడా మీ మీద ఇంకా ఏడితేనే మీకు జీవితం మిగిలేదు ఏడుప. అంటే ఇప్పుడు వరకు చాలా ఏడిచాం మనం, ఇంకెన్నాళ్ళు ఏడుస్తాం? ఇప్పుడు వరకు చాలా ఏడుపు అయిపోయింది మనకి, ఎక్కువ భాగం జీవితం అంతా ఏడ్చాం, ఇంకెన్నాళ్ళు ఏడుస్తాం? నీ లోపల శాంతి లేనప్పుడే కదా నీ కోరిక. నీ లోపల నీ మనసులో ఆందోళన పెరుగుతుంటే, నీ మనసులో అశాంతి పెరుగుతుంటే, నీకు అహంకారం పెరుగుతుంది, కోరికలు పెరుగుతావయ్యా. దేహభావన కూడా పెరుగుతుంది, దేహబుద్ధి కూడా పెరుగుతుంది. నీకు దేహభావన ఉన్నంతకాలం, దేహబుద్ధి ఉన్నంతకాలం, ఆత్మని దేహమే ఆత్మనుకున్నంతకాలం, మనస్సునే ఆత్మనుకున్నంతకాలం, అశాంతి నిన్ను విడిచిపెట్టదు, ఆందోళన నిన్ను విడిచిపెట్టదు. నీ దేహాన్నే ఆత్మనుకున్నంతకాలం, దేహ మనస్సునే ఆత్మనుకున్నంతకాలం, ఈ చచ్చిపోయి తుక్కునే నువ్వు అనుకున్నంతకాలం, ఆత్మనుకున్నంతకాలం, నిన్ను అశాంతి విడిచిపెట్టదు, ఆందోళన విడిచిపెట్టదు. బతికుండగా దుఃఖం చనిపోయిన తర్వాత చీకటి లోకం. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారనుకోండి, వద్దనుకోండి, ప్రేమించనే ఉండవు. లోపల మట్టిగా ప్రేమ మీద మీరు ఆధారపడకండి. ఆధారపడ్డారా మీరు సున్న అయిపోతారు. బండి సున్న, బండి సున్న అయి పర్లేదు, భర్తను ఓ బియ్య బస్తాను ఎత్తినది మోయొచ్చు ఆ బాధ కంటే. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తాంటే, ఆయన ప్రేమించడం మిమ్మల్ని మానేస్తే ఓ బస్తా బియ్యం అని ఎత్తి మీద మోయొచ్చు, కానీ ఆ బరువు మీరు మోయలేరు. ఆయన ప్రేమ మీకు ఆర్చేసేస్తుంది. మానవుల ప్రేమ, దయ్య ప్రేమ మనకి శాంతిని కలిగిస్తుంది, కానీ మానవుడు ప్రేమించే ప్రేమలు ఈ శాంతిని కలగజేయు, మనకు కాంతిని కూడా ఇవ్వు, మన మనసుకు లోచూపు కూడా, లోచూపుని కూడా కలగనివ్వదు. అది జ్ఞాపకించుకోండి. అయిష్టం ఎంత ప్రమాదం, ఇష్టం కూడా అంతే ప్రమాదం, ద్వేషం ఎంత ప్రమాదం, రాగం కూడా అంతే ప్రమాదం. అయిష్టంలో ఎంత దోషం ఉందో, ఇష్టంలో కూడా అంతే దోషం ఉంది. ద్వేషంలో ఎంత దోషం ఉందో, రాగంలో కూడా అంతే దోషం ఉంది. ఈ ప్రపంచం చాలా ముద్దిగా కనిపిస్తుంది. మనకి చైతన్యం కానిది గొప్పగా కనిపిస్తుంది, శరీరం గొప్పగా ఉంది, మనస్సు గొప్పగా ఉంది, మన ఇష్టం గొప్పగా ఉంది, మన అయిష్టం గొప్పగా ఉంది, మన స్నేహితులు గొప్పగా ఉన్నారు, మన బంధువులు గొప్పగా ఉన్నారు. ఇంక గొప్పలేంది ఈ లోపల సర్దుపొస్తుంది. అందరూ గొప్ప వాళ్ళు ఇది తప్పించి, హృదయంలోని సత్య వస్తువు తప్పించి, సద్వస్తువు తప్పించి, ఆ స్వతంత్రమైన వస్తువు తప్పించి లోకం గొప్పగా కనిపిస్తుంది. బంధువులు, స్నేహితులు, ఈ పాండిత్యం, ఈ చదువులు, ఈ రూపాలు అన్నీ గొప్పగానే కనిపిస్తున్నాయి. ఎందుకు కారణం? ఇదే కృష్ణుని గీతలో చెప్పాను, నీకు వైరాగ్యం లేకపోవటం వల్ల. నీకు వైరాగ్యం లేకపోవటం వల్ల నీ మనసులో ఉన్న దోషాలు నీకు తెలియవు, నీ శరీరంలో ఉన్న దోషాలు నీకు తెలియవు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితుల్లో ఉన్న దోషాలు నీకు తెలియవు, లోకంలో ఉన్న శరీర దోషంలో తెలియదు, చావులో ఉన్న దోషం తెలియదు, పుట్టుకలో ఉన్న దోషం తెలియదు. నీకు వైరాగ్యం లేకపోవటం వల్ల ప్రపంచంలో ఉన్న దోషాలు కానీ, నీ మనసులో ఉన్న దోషాలు కానీ, నీ దేహంలో ఉన్న దోషాలు కానీ, మాయలో ఉన్న దోషం కానీ, ఈ చావులు పుట్టుకుల్లో ఉన్న దోషాలు కానీ, పునర్జన్మలో ఉన్న దోషాలు కానీ నీకు తెలియవయ్యా అర్జున. దీనికి కారణం ఏంటంటే నీకు వైరాగ్యం లేకపోవటం వల్ల. ఆకలి లేనివాడు అన్నం తినలేడు, వైరాగ్యం లేని వాడికి జ్ఞానం రాదు. ఏ వస్తువులైతే మనకు దుఃఖాలను తెచ్చి పెడతాయో, ఏ మనుషులైతే మనకు దుఃఖాలు తీసుకొస్తారో, నీకు గొప్పగా కనిపిస్తున్నారు నీ కళ్ళకి. కారణం ఏంటి? నీ లోపల వైరాగ్యం లేదు. వైరాగ్యం లేనప్పుడు చెడ్డ మంచిగా కనిపిస్తుంది. నీకు వైరాగ్యం లేనప్పుడు చెడ్డే మంచిగా కనిపిస్తుంది. అది నిజంగా మంచి అంటే మంచి కాదు, నీ లోపల వైరాగ్యం లేదు కాబట్టి లేనిది. వైరాగ్యం లేనప్పుడు లేనిది ఉన్నదిగా కనిపిస్తుంది, ఉన్నది లేనిదిగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది, మంచి చెడ్డగా కనిపిస్తుంది. వైరాగ్యం లేనప్పుడు వైరాగ్యం లేకపోవటం, ఇది వైరాగ్యం లేనివాడికి జ్ఞానం రాదు. నీకు గొప్ప పాండిత్యం ఉండొచ్చు, గొప్ప యశస్సు ఉండొచ్చు, కానీ నీకు వైరాగ్యం లేకపోతే ఆత్మజ్ఞానం రాదు. ఆత్మలాభం లేదు, ఆత్మజ్ఞానం లేదు, ఆత్మశాంతి లేదు. ఎన్నిసార్లు చెప్తాడు గీతలో, అదే స్వచ్ఛమైనది, అదే నిర్మలమైనది, అదే స్వేచ్ఛాపూరితమైనది. ఒక ఆత్మశాంతి ఉంటే స్వేచ్ఛ కలిగి స్వచ్ఛమైనది, నిర్మలమైనది, నిదానమైనది. దానికి డిపెండెన్స్ లేదు, దానికి డిపెండెన్స్ లేదు. ఒకసారి కృష్ణుడు ఎంత స్వీట్గా చెప్తాడండి, ఒకసారి ఆ జ్ఞాన భాగం చెప్పినప్పుడు ఇంత మొక్కడం. నువ్వు బతుకు డిపెండ్ ఆన్ నో వన్, ఎవరి మీద ఆధారపడి బతకు. ఏం వండర్ఫుల్ టీచింగ్ అండి భగవద్గీతను అందరూ వదిలేశారు. డిపెండ్ ఆన్ నో వన్, నువ్వు బతుకు కానీ ఎవరి మీద ఆధారపడి బతకు. డిపెండ్ ఆన్ నో వన్, నువ్వు బతుకు ఎవరి మీద ఆధారపడి బతకు. వాళ్ళ ఆధారాలు లాగేసుకుంటారు అనుకో, నీకు జీవితంలో మిగిలేదు అశాంతి, చనిపోయిన తర్వాత నరకు. డిపెండ్ ఆన్ నో వన్, నువ్వు బతుకు ఎవరి మీద ఆధారపడి మటుకు బతకు. ఎవరి మీద ఆధారపడి బతికావా, నీకు మిగిలేదు అశాంతి, మిగిలేదు అజ్ఞానం. డిపెండ్ ఆన్ నో వన్. నీ కోడలు మీరు గౌరవంగా చూడవచ్చు, మీ కోడలు మిమ్మల్ని గౌరవంగా చూడవచ్చు, దానికి అభ్యంతరం లేదు. లోపల మటుకు ఆధారపడకండి, ఇది కృష్ణుడు చెప్పేది. ఆధారపడ్డారా మిగిలేదు అశాంతి, మిగిలేదు దుఃఖం, బతుకుండక బరువు చచ్చాక నరకం. ఎవరి మీద డిపెండ్ ఆన్ నో వన్. ఏం వండర్ఫుల్ టీచింగ్. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. మనకి కృష్ణుడి మీద భగవంతుడి మీద కనుక ద్వేషం ఉంటే, భగవంతుడి మీద కనుక మనకి భగవంతుడు చెప్పే మాట మీద గౌరవం లేకపోతే మనకి ఎంత విన్నా అర్థం కాదు. ఏ దేవుడైతే మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నాడో ఆ దేవుడిలో మనం దోషాలు వెతుకుతుంటే మనకు జ్ఞానం ఏంటి? ఆ దేవుడు నీకంటే తక్కువ అనుకున్నప్పుడు నీ గౌరవం ఏర్పడుతుంది ఇంకా. అదే కృష్ణుడు అంటాడు అర్జునుడితో, నీ పాడిబుద్ధికే జ్ఞానం, నీ పాడిబుద్ధికే ఆత్మజ్ఞానం. అరే భగవంతుడి గురించి శ్రవణం చేయకుండా, భగవంతుడి గురించి వినకుండా భగవంతుడి యొక్క ఔన్నత్యం మీకు ఎలా తెలుస్తుంది? భగవంతుడి గురించి ఔన్నత్యం మీకు తెలియకపోతే ఆయన మీద గౌరవం ఏర్పడుతుంది. ఆయన మీద గౌరవం ఏర్పడకుండా ఆయన మాట వినాలనే బుద్ధి మీకు రాదు. భగవంతుడు అంటే సర్వజ్ఞుడు, స్వతంత్రుడు, నిజంత. జీవుడికి అసాధ్యం అంటూ ఉంది, దేవుడికి అసాధ్యం లేదు. దేవుడి సంకల్పం జరిగి తీరవలసిందే. దేవుడు ఏదైనా సంకల్పిస్తే అది జరిగి తీరవలసిందే. అంచేత భగవంతుడు నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం. నాకు ప్రత్యేకంగా ఇష్టాలంటూ లేవు, నీ ఇష్టమే నా ఇష్టం. నాకు ప్రత్యేకంగా సంకల్పం అంటూ లేవు, నీ సంకల్పమే నా సంకల్పం అని భగవంతుని శరణ వేడుకోవటమే, భగవంతుని పాదాలను ఆశ్రయించడం, అదే శరణాగతి. గతల్లో శరణాగతి రామానుజాచార్యుల వారు ఉన్నారు, ఉడయవర్లు. రామానుజాచార్యుల వారు ఉడయవర్లు 120 సంవత్సరాలు ఉన్నారు ఈ భూమి మీద. 100 సంవత్సరాలు బతికితేనే గొప్ప అనుకుంటున్నాం మనం. రామానుజాచార్యులు, ఉడయవర్లు, భాష్యకారులు 120 సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఒకటే చెప్పాడు, మనిషి ముక్తి పొందటానికి గతల్లో ఒకటే గతి, ఇన్ని గతులు లేవు, ఒకటే గతి, అదే శరణాగతి. గతల్లో ఒకటే గతి, అదే శరణాగతి, ఇన్ని రకాల గతులు లేవు. శరణాగతి ఒకటే గతి. శరణాగతి కంటే మీరు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందటానికి శరణాగతి కంటే వేరే మార్గాలు ఉన్నాయి చెప్పినా, వేరే మార్గాలు ఉన్నాయి చెప్పినా నమ్మబోకండి అని రామానుజులు ఉడయవర్లు బొవ్వాచ రమణ మహర్షి గారు కూడా చెప్తారు. కొంతమంది ప్రతిదానికి అనుమానం మనుషులు ఉంటారు, కొంతమంది డౌటింగ్ తాను కూర్చుంటే అనుమానం, నుంచుంటే అనుమానం. కొన్ని మీ నీడను చూసి వాళ్ళు భయపడిన పర్లేదు, వాళ్ళ నీడను చూసి వాళ్ళు భయపడతా ఉంటారు. ఇప్పుడు మీ నీడను చూసి వాళ్ళు భయపడిన పర్లేదు, వాళ్ళ నీడను చూసి వాళ్ళే పారిపోతూ ఉంటారు. వెనకాల ఏదో తరగతి వస్తున్నారు, లేకపోతే ఏ రోజుకి ఆ రోజు ఆయన భగవంతుడు ఉన్నాడా లేడా, ఉన్నాడు 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 అని అనుకునేవాడు నిజంగా ఉన్నాడని ఏ రోజుకో రాజు అనుమానం. వాళ్ళు డౌటింగ్ థామస్లు అంటారు. వాళ్ళకి ఒక విశ్వాసం లేదు, ఒక నమ్మకం లేదు. సైతాన్ని నమ్ముతారు కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. ఏం చేద్దంటే పూర్వజన్మలో చెడ్డ కర్మలు చేసిన వాళ్ళందరూ ఈ జన్మలో భగవంతుని నమ్మరు, సైతాన్ని నమ్ముతారు. దెయ్యాలు నమ్ముతారు కానీ దేవుణ్ణి నమ్మరు. పూర్వజన్మలో చెడ్డ కర్మలు చేసిన వాళ్ళు ఈ జన్మలో దెయ్యాలు నమ్ముతారు కానీ దేవుని మటకు నమ్మరు, చెప్పినా నమ్మరు. ఏం చేద్దా, వాడి చెడ్డ కర్మ వాడిని నమ్మనివ్వదాం. ఇది ఇక్కడ చెప్పింది. నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే, పరిపూర్ణమైన విశ్వాసం కనుక ఉంటే, కృష్ణుడు చెప్తాడు గీతలో, నువ్వు హిమాలయ పర్వతాలు అంత పెద్ద పర్వతాలాంటి తప్పులు చేసినా, హిమాలయ పర్వతాలు ఎంత చాలా పెద్ద పర్వతాలు, అన్ని తప్పులు చేసినా ఆ ఏ విధంగా అయితే తను దూరం నాగుతుందో, నీ తప్పులు నేను నీకు నీ తప్పులన్నీ నీ మనస్సులో ఉన్న నీ బుద్ధిలో ఉన్న దోషాలని నీ బుద్ధిలో ఉన్న తప్పులు నాకి ఆ విధంగా అయితే నాకి దోణ శుభ్రం చేస్తుందో, నీ దోషాలను నాకి నీ బుద్ధికి స్వచ్ఛత కలగజేసి నీకు జ్ఞానం సంపాదించాలనే బుద్ధిని కలగజేసి నీ చేత సాధన చేయించి, నీ సాధన నేను, నీకు బుద్ధి ఇచ్చేవాడి నేను, నీ సాధన చేయించేవాడి నేను, నీకు జ్ఞానం అనుగ్రహించేవాడి నేను, అన్ని పనులు నేనే చేస్తాను అయ్యా శరణాగతి వల్ల. నీ చేత సాధన చేయించేవాడి నేను, సాధన చేయాలనే బుద్ధి ఇచ్చేవాడి నేను, ఆ సాధన ఫలితం ఇచ్చేవాడాను. నువ్వు హిమాలయ పర్వతాలంటే పెద్ద తప్పులు చేసిన, హిమాలయ పర్వతాలు అంటే చాలా పెద్ద పర్వతాలు, హిమాలయన్ బ్లండర్స్, అటువంటి పెద్ద తప్పులు చేసిన నీ తప్పులను నేను నాకేస్తాను. ఆ విధంగా అయితే తన దూరం నాగుతుందో, అదేవిధంగా నీ తప్పులని నేను నాకేసి, నీ పొరపాట్లని నాకేసి, నీకు నీ అజ్ఞానాన్ని నాకేసి, నీ అవిద్యని నాకేసి, నీకు జ్ఞానంతో విద్యతో నేను అనుగ్రహిస్తాను అర్జున. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే ఒకవేళ ఇది కుదరదు అనుకోండి. ఇదే రమణ మహర్షి గారు ఇక్కడ చెప్పారు. ఒకవేళ మీకు శరణాగతి మార్గం నచ్చదు అనుకోండి, ఏ రోజు కాదు అనుమానించకూడదు. శరణాగతి మార్గం ఏంటి? అదే దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడు ఏ రోజు కా రోజు అనుమానించకూడదు. శరణాగతి మార్గం ఏంటి? రమణ మహర్షి గారు నేనే ఉండని మాట ఎందుకు చెప్పారంటే, నేనేమన్నది విచారణ మార్గం, అది జ్ఞాన మార్గం. అది ఎందుకు చెప్పారంటే, ఈయన మీకు శరణాగతి మార్గం మీకు నచ్చితే ఆ మార్గమే మంచిది, ఆ శరణాగతి మార్గం అందరికీ నచ్చదు అంచేది విచారణ మార్గం చేసుకొని పోనీ, శరణాగతి మార్గంలో అయినా నకిలి నేను పోగొట్టుకోవాలి. ఒకవేళ మీకు దేవుడు ఎందుకు మీకు భక్తి లేనప్పుడు శరణాగతి మార్గం మీకు సాధ్యం కాదు. అప్పుడు మీరు జ్ఞాన మార్గంలోకి వచ్చి ఈ మిథ్యానేనులోంచి నకిలిలోంచి విడుదల, జ్ఞాన మార్గంలో ఇచ్చినా ఇందులోంచి విడుదల పొందండి. శరణాగతిలోంచి కూడా, శరణాగతి మార్గంలోంచి కూడా నకిలిన నుంచి బయటకు వచ్చేయచ్చు మీకు. అయితే భగవంతుడి పట్ల మీకు విశ్వాసం ఉండాలి. అది లేదనుకోండి, భగవంతుడు ఉన్నాడా లేదా భగవంతుడు ఉన్నాడు రోజు అనుమానించి వాడికి శరణాగతి ఏంటండి? ఏ రోజు ఆ రోజు అనుమానం పెట్టుకున్నాడు శరణాగతి ఏంటండి? ఇలాగ కర్ణుని చంపేటప్పుడు, ఆ శరణాగతి కర్ణుని చంపేటప్పుడు చక్రం తిప్పుకుంటున్నాడు, చక్రం పైకి ఎత్తుకుంటున్నాడు, చేతులు ఆయుధాలు లేవు. దేవుడంటే మీకు చెప్తున్నాడు, దేవుడంటే వాడు. అప్పుడు కర్ణుడు చక్రం పైకి ఎత్తుకుంటున్నాడు, చేతులు ఆయుధాలు లేవు. అర్జునుడితో చెప్పాడు, రథసారథి ఎవరు? కృష్ణుడు పార్థసారథి. ఆడికి పార్థుడి యొక్క రథం తోలాడు కాబట్టి, పార్థుడి యొక్క గుర్రాలు తోలాడు కాబట్టి, పార్థుడి కూర్చున్నటువంటి బండి తోలాడు కాబట్టి అందుకు పార్థ, అంటే పార్థ అర్జునుడికి డ్రైవర్ కృష్ణుడు, అంటే దానికి పార్థసారథి అని పేరు వచ్చింది. అప్పుడు ఈ కర్ణుని చంపు అన్నాడు అర్జునుడితో. అప్పుడు వీడి చేతిలో ఆయుధాలు లేవు. ఎవరి చేతిలో ఉన్నాం? ఎవరి చేతిలో లేవు? కర్ణుడి చేతిలో. అది ధర్మం కాదు, అది ధర్మం కాదు కృష్ణ వాసుదేవ, అది ధర్మం కాదు. ఏది వాడికి ఆయుధాలు లేవు అర్జునుడి చేతిలో, కర్ణుడి చేతిలో. ఆయుధాలు లేని మనిషిని ఆయుధం పెట్టి చంపడం ధర్మం కాదని అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు పాపం వస్తుందేమని భయం వేస్తుంది, నీకు దోషం వస్తుందేమని భయం వేస్తుంది, ఈ పాపం భరించలేమో, ఈ రకంగా కర్ణుని చంపటం వల్ల పాప భారం వస్తుందని నీకు భయం వేస్తుంది. అర్జున, నీకు పాపం వస్తే ఆ పాపాన్ని నేను భరిస్తాను, చంపు. వాడు దేవుడు. నీకు నిజంగా పాపం వస్తుంది అనుకో, అనుకో, నువ్వు అనుకుంటున్నావు నీకు పాపం వస్తున్నాను, నీకు నిజంగా పాపం వచ్చినా పాపాన్ని నేను భరిస్తాను, నీ బుద్ధిలోని దోషాన్ని నేను భరిస్తాను, నీ కర్తృత్వాన్ని నేను భరిస్తాను. అర్జున, పాపాన్ని నేను భరిస్తాను, చంపు. నువ్వు వాడు దేవుడు. అలా మీరు ఎవరైనా ఎవరి పాపాలైనా మీరు భరించగలరు? దేవుడికి సాధ్యం. మీ పాపాలను ఇంకో వాళ్ళకి ఇస్తారు కానీ ఇంకో వాళ్ళ పాపాలను మీరు భరించరు. అది అజాగ్రత్తగా ఉంటే మీ పాపాలను వాళ్ళకి గెంటేస్తారు. అర్జున, అర్జున చంపు. ఒక నీకు పాపం వస్తాను భయమేస్తాను నాకు అర్థం, నీ పాపాలు నేను భరిస్తాను, చంపు. వాడి దేవుడు. వాడు దేవుడంటే వాడు సమస్తను చూసి పారిపోయేవాడు దేవుడు కాదు. మన జ్ఞానం ఎటువంటిదో చెప్పమంటారు. సంపాదించి సంపాదించి కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని, కళ్ళు మూసుకోవడం ముక్కు మూసుకోవడం, ఏదో జ్ఞానం చేయటం, అది చేయటం ఇది చేయటం, ముక్కులో గాలి కాంచేపు చూసుకోవడం, ఆ రూపాన్ని ఏదో కాంచేపు ధ్యానం చేసుకోవడం, కాశీ ఏదో స్నానం చేసి రావటం, ఇన్ని రకాలుగా చేసి సంపాదించుకునేది మనం. దేవుడి కృష్ణుడి జ్ఞానం అటువంటిది కాదు, సహజమైన జ్ఞానం, సహజమైన శక్తి, సహజమైన సహజమైంది కృష్ణుడి జ్ఞానం, సహజమైంది ఆయన శక్తి, సహజమైంది ఆయన ఔన్నత్యం, సహజమైనది అన్నీ సహజమే. మనం ఏదో సంపాదించి సంపాదించి తెచ్చి పెట్టుకుని వాడు చేయించు. మనకి ఈ కోరిక నెరవేరిపోయింది, ఇంకో కోరిక నెరవేరాలి, ఆ కోరిక నెరవేరిపోయింది, ఇంకో కోరిక నెరవేరాలి, ఇలా అనుకుంటున్నాం. అన్ని కోరికలు నెరవేరిన వాడే దేవుడు, అన్ని కోరికలు నెరవేరిన వాడికి కోరిక ఏమిటి? వాడి పూర్ణ కర్ముడు వాడు దేవుడు. మనకి అంచే పూజ చేసి కంచే జాపం చేసి జ్ఞానం సమయం నొల్లుకుంటున్నాం జ్ఞానాన్ని. వాడు దేవుడి జ్ఞానం అసలు సహజమైంది, న్యాచురల్, నార్మల్ అని. ఆయన సౌందర్యం నార్మల్, ఆయన సౌందర్యం న్యాచురల్. మనం ఏదో పౌడర్ రాసుకుని స్నో రాసుకుని చాలా తిప్పబడుతున్నాం సౌందర్యం కోసం, అది న్యాచురల్, అది నార్మల్. అది శాస్త్రంలో చెప్తారు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో అర్జున. శాస్త్రంలో ఏం చెప్తాడంటే, నిప్పులో నెయ్యి పోస్తూ ఉంటాం అనుకోండి, నిప్పులో నెయ్యి పోస్తూ ఉంటాం అనుకోండి, నిప్పులో నెయ్యి పోస్తా ఉంటాయి, నెయ్యి పోసేకల్ది ఏం పెరుగుతుంది? నిప్పు పెరుగుతూ ఉంటుంది. నెయ్యి పోసేకల్ది ఏం పెరుగుతుంది? నిప్పు పెరుగుతుంది. అలాగే కోరికలు తీర్చుకునే కలిసి కోరికలు పెరిగిపోతా ఉంటాయి. ఎంతవరకు కోరికలు తీర్చుకుంటూ కోరికలు తీర్చుకుంటూ కోరికల నుంచి బయటకు వచ్చేది అవడలేదు. మనకి 100 కోరికలు నెరవేరిన అనుకోండి, ఈ 100 కోరికలు నెరవేరిన కోరికలు ఇంకో 100 కోరికలను తీసుకొచ్చారు. ఇప్పుడు 100 కోరికలు నెరవేరినాయి అనుకోండి, అక్కడితో ఆగం, ఈ నెరవేరిన కోరికలే ఇంకో 100 కోరికలు జత వేసుకొస్తాయి. వీటికి జత అయ్యి అంటే కోరికలు నెరవేర్చుకుంటూ కోరికలు జయించిన వాడు ఎవడో సృష్టిలో లేడు. అంటే భీష్ముడి దగ్గర గొప్పతనం ఏంటంటే, కౌరవులు అన్నం తిన్నా, కౌరవులు తరఫున యుద్ధం చేసిన కృష్ణుడే కావు నెచ్చం అది ప్లస్ ఏది కర్మ ప్రారంభం అంటారు చూడండి. దేహ ప్రారంభం, ఈ దేహ ప్రారంభం అంటారు చూడండి, గీట అంటారు చూడండి. అది కౌరవులు పెట్టిన అన్నం తిన్నా, కౌరవుల తరఫున యుద్ధం చేసిన కృష్ణుడి యొక్క ఔన్నత్యం, కృష్ణుడి యొక్క గొప్పతనం ఎన్నడూ మర్చిపోలేదు. అర్జునుడికి దుఃఖం వస్తే తాను స్వయంగా గీత చెప్పాడు. ధర్మరాజుకి దుఃఖం వస్తే తాను స్వయంగా ఏమీ చెప్పకుండా భగవంతుని యొక్క ఔన్నత్యం గురించి ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి వెళ్ళి భగవంతుని గురించి చెప్పమన్నాడు. అర్జునుడికి దుఃఖం వస్తే తాను చెప్పాడు భగవద్గీత. కానీ భగవంతుడు ఎంతటి వాడో ధర్మరాజుకి దుఃఖం వస్తే తాను ఏమి గీత చెప్పకుండా తాతగారి దగ్గర భీష్ముడి దగ్గర తీసుకెళ్ళి నీకు దుఃఖం వస్తుంది, భగవంతు యొక్క వైభవం తెలియకపోతాం దుఃఖం వస్తుంది, నువ్వు చెప్పు భగవంతుడి గురించి అని భీష్ముడికి ఆదేశించాడు. వాడు కృష్ణుడి దేవుడి సమక్షంలో దేవుడి గురించి చెప్పడం సామాన్యం కదా, భీష్ముడికి సాధ్యం. దేవుడిని పక్కన కూర్చోబెట్టుకుని దేవుడి గురించి చెప్పడం అంటే అది భీష్ముడికే సాధ్యం కానీ సామాన్య మానవుడికి సాధ్యం కాదు. యుద్ధం ప్రారంభిస్తున్నాడు భీష్ముడు, యుద్ధం ప్రారంభించే దుర్యోధనతో ఒక మాట, నేను నీ అన్నం తిన్నాను యుద్ధం చేస్తాను, కానీ దుర్యోధనం ఒకటి నా చేతులతోటి మటుకి పాండవులను చంపలేదు. పాండవులు సైన్యాన్ని చంపమంటే చంపుతారు, మేకలను కోసినట్టు కోసేస్తాను. పాండవులు సైన్యాన్ని చంపమంటే మేకలను కోసినట్టు కోసేస్తాను, కానీ నా చేతితోటి మటుకి పాండవులను చంపలేను దుర్యోధనం, నాకు సాధ్యం కాదన్నారు. నా చేతితోటి పెంచి, నా చేతితోటి విద్య బోధించి, నా చేతితోటి పెద్దవాళ్ళని చేసిన వాళ్ళని నువ్వు చంపన్నావని చెప్పి నా చేతులతో చంపలేని అర్జున్, నా మీద నిష్ఠురాలేసిన సరే నా చేతి నాకు సాధ్యం కాదు. పాండవ సైన్యాన్ని చంపుతాను కానీ పాండవుని చంపటం నాకు సాధ్యం కాదు దుర్యోధన. అంచేత అర్జునుడు ధర్మరాజు భీముడు ఒకసారి విజృంభించడం చేసేవారు ఎవరి మీద? భీష్ముడి మీద కూడా. వీళ్ళు మరి భీష్ముడు శత్రుపక్షంలో ఉన్నాడు కదా, చాలా విజృంభించి భీష్ముడేంటి, ధర్మరాజేంటి, అర్జునుడేంటి, భీముడు నకులు సరదేను భీష్ముడి మీద ఇద్దరు గట్టిగా చేసేవారు. గట్టిగా చేసినప్పుడు మళ్ళీ వీడికి వాళ్ళు ఎంత ఉధృతంగా చేసేవారు, అంత ఉధృతంగా మనకు భీష్ముడు చేసేవాడు కాదు. ఏం చేసి వాళ్ళని చంపకూడదు. ఉరికే ఆ రోజు మూడో రోజున యుద్ధంలో ఉరికే కృష్ణుని చేత ఆయుధం పట్టించడానికి అర్జునుని చంపడం ఉద్దేశం కాదు. ఎవరిని? ఆయన చేస్తాడు పెంచాడు భీష్ముడు తాతగారు ఆయన. అర్జునుని చంపడానికి ఉద్దేశం కాదు, కృష్ణుడి చేత కృష్ణుని ఆడిన మాట తప్పాడని చెప్పడం కోసం, కృష్ణుడి చేత చక్రం పట్టించడం కోసం మూడో రోజున యుద్ధం చేశాడు కదా. అంత విజృంభించి ఉంటుంది ఆ రోజున విజృంభి ఎంత, భీష్ముడు తాతగారు ఎంత విజృంభించారంటే మూడో రోజున పాండవులే కాదు, పాండవుల సైన్యమే కాదు, మొత్తం సాయంత్రానికి పాండవ సైన్యం అంతా కూడా హరించిపోతుంది. అలా యుద్ధం చేస్తారు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, తాతగారు ఈ రోజున ఎలాగైతే యుద్ధం చేస్తున్నారో సాయంత్రం ఆరింటి దక్కనకిలో యుద్ధం చేస్తే మొత్తం మీరు మీ సైన్యం అంత హారతుడు అంతా కూడా ఇంకా బూడిదే అన్నాడు కృష్ణుడు. అప్పుడు కృష్ణ అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను శంకిస్తున్నావు నేను బాగా యుద్ధం చేయటం లేదని అనుకుంటున్నావు. చేస్తున్నాను, నేను బాగానే యుద్ధం చేస్తున్నాను. నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు, నా చొక్కాలు చింపేస్తున్నాడు. నువ్వు బాగానే యుద్ధం బాగానే చేస్తున్నావు, మీ తాతగారు నా చొక్కాలు చింపేస్తున్నాడు అంటే వీడు ఆయుధం పట్టణాన్ని ఇక్కడికి వచ్చాడు, ఎక్కడికి యుద్ధ భూమిలోకి ఆయుధం పట్టణాన్ని వచ్చాడు అంటే కృష్ణ భగవంతుడు అంటే. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, కృష్ణుడు ఆయుధం పెట్టక్కర్లేకుండా భీష్ముడు చల్లార్ చేయగలడు. వీడు భగవంతుడు, భీష్ముడు ఎంత పెద్దవాడైన జీవుడు, కృష్ణుడు దేవుడు, అది మర్చిపోకండి. ఆయుధం పెట్టకుండా కూడా భీష్ముడు ఆపు చేసేయగలడు, కానీ వీడి చేత ఆయుధం పట్టించాలని భీష్ముడు అనుకున్నాడు. భీష్ముడి యొక్క కోరిక నెరవేర్చడం కోసం భగవంతుడు ఆయుధం పట్టాడు. అంటే తనకు అగౌరవం వచ్చిన ఇబ్బంది లేదు, ఎవరికి? కృష్ణుడికి అగౌరవం వచ్చిన భీష్ముడికి అగౌరవం రాకూడదు. అది దేవుడి యొక్క ప్రేమ. ఇది మనుషుల్లో మీకు ఈ ప్రేమ ఎక్కడన్నా కనిపిస్తుందా? అంటే భీష్ముడు ఏమనుకున్నాడంటే కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తా అన్నాడు, అతను కోరిక నెరవేర్చడం కోసం ఆయుధం పెట్టాడు. భగవంతుడి మిమ్మల్ని చంపాలనుకుంటే ఆయుధాలు అక్కర్లేదు వాడికి, మీ లోపల ఉన్నాడు కానీ మీ గాలి లోపలికి లాగేస్తాడు ఇంకేది, వాడు ఏం చేయక్కర్లేదు. మిమ్మల్ని శవాలను ఒక క్షణంలో కొన్ని కోట్ల మంది శవాలను చేసి వదిలేస్తాడు, ఆడికేం బాణాలు అక్కర్లేదు. భగవంతుడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. ఆడు మనల్ని అందరినీ చూస్తాడు, వాడిని మనం చూడలేము. భగవంతుడు మనల్ని అందరినీ చూస్తుంటాడు, వాడి మటుకి మనం చూడలేము కాబట్టి వాడు లేడనుకోకూడదు. మన ఇంద్రియాలకు అందడు, మన మనస్సుకు అందడు. మరి మనస్సుకు అందటం లేదు కాబట్టి, మన ఇంద్రియాలకు అందటం లేదు కాబట్టి, మన పాడు బుద్ధికి అందటం లేదు కాబట్టి ఆయన లేడని అనుకోవద్దు. అంటే కృష్ణుడు చక్రం పట్టాడంటే చక్రం పట్టకుండా భీష్ముడిని చంపగలడు, కానీ భీష్ముడి యొక్క కోరిక నెరవేర్చడం కోసం చక్రం పట్టాడు. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, శ్రీనివాస వెంకటేశ లక్ష్మీపతి. ఓం నాం లక్ష్మీనారాయణాయ నమః, ఓం నాం లక్ష్మీనారాయణాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం హం హనుమతే నమః, ఓం నాం లక్ష్మీనారాయణాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం మాధవాయ నమః. మన మనస్సు నామాల్లో నానబెట్టుకోవాలి. భగవంతుడికి అన్ని పేర్లు మంత్రాలే, భగవంతుడి యొక్క నామాలన్నీ మంత్రాలే. అందులో మన మనస్సు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనస్సు కరిగిపోతుంది. మనస్సు ఎప్పుడైతే కరిగిపోయిందో, ఏ వస్తువులు అయితే సుఖం ఉందో ఆ వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఎప్పుడు మనస్సు కరిగిపోయాక ఆత్మలో దుఃఖం లేదు, మనస్సులో దుఃఖం ఉంది. ఏ వస్తువులు అయితే దుఃఖం ఉందో అది కరిగిపోయాక సుఖంగా ఉన్న వస్తువు నీకు వ్యక్తమవుతుంది. ఓ